ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ, ಶಿವಾಯ ಗುರವೇ ನಮಃ, ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. లలితా పరాభట్టారిక డింగరులందరికీ మే మురళి చింతామణి మాలకు స్వాగతం. నా పేరు రాధికా కామేశ్వరి. ఈరోజు నేను మోడరేటర్గా వ్యవహరిస్తున్నాను. అమ్మవారి ప్రతి నామం మనకి చింతామణి మాల వంటిది. ఏ ఒక్క నామాన్ని పట్టుకుని ఉపాసించినా తరగని ఫలాన్ని ఇస్తుంది. అందుకే మన మురళి మనకు చింతామణి మాల. ఇక ఆ వింధ్యవాసిని యొక్క నామవైభవం తెలుసుకునే ముందుగా ఆ యోగమాయ సోదరుడు జగద్గురువు అయిన శ్రీకృష్ణుని గీతా సౌరభాన్ని ఆస్వాదిద్దాము. భగవద్గీత కర్మయోగంలోని 7వ శ్లోకంతో మొదలు పెడుతున్న వారు రఘు గారు. రఘు గారు,
శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణ శరణమ్మ. కర్మయోగంలో ఉన్నామండి. భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయంలో కర్మని విడిచిపెట్టడం మేలా లేక ఆచరించడం మేలా, దేనితో శ్రేయస్సు లభిస్తుందో దానిని నాకు చెప్పు అని అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ, నేను చెప్పిన నిష్కామ కర్మ గురించి నువ్వు పొరబడ్డావు నాయన. కర్మ యొక్క స్వరూప స్వభావాలు ఈ లోకంలో కర్మిష్టి వేరు, కర్మయోగ వేరు, కర్మయోగి వేరు. బద్ధకంతో విడిచిన వానికి, జ్ఞానంతో విడిచిన వానికి పొరపడకు అని 7వ శ్లోకం. ఇంద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున, కర్మేంద్రియై కర్మయోగం అసక్తస్థ విశిష్యతే. మనసుతో ఇంద్రియములను నియమించి కర్మయందు సక్తుడు కాకుండా, సంగము లేకుండా ఎవరైతే కర్మని ఆచరిస్తున్నాడో వాడు కర్మయోగ నిష్ఠుడు, వాడే శ్రేష్ఠుడు. తర్వాత శ్లోకంలో కర్మాచరణ గురించి, అసలు కర్మ లేకుండా ఉండడం కన్నా ఏదో ఒక కర్మ చేయాలి, ఏది తోస్తే అది చేయడం పశు ప్రవృత్తి, శాస్త్రవిహితమైన కర్మను చేయాలి. కర్మాచరణని కర్మయోగంగా మార్చుకునే వేయేటప్పుడు అత్యంత జాగరూకుడే ఉండాలని చెప్పి, తర్వాత శ్లోకంలో యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన, తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. అంటే శాస్త్రవిహితమైన కర్మలు చేస్తున్న వారు కూడా పుణ్యానికో పాపానికో ఆచరిస్తూ మళ్లీ జన్మలకు వెళ్తున్నారు కదా, మరి కర్మయోగం సిద్ధించాలంటే ఏం చేయాలో మనసు పండు ఉదాహరణతో చెప్పారు గురువుగారు. జిగురు అంటుతుందని తీయడం మానేయడమేమో సమర్థనం, అంటుకున్నా పర్లేదని తింటాను కదా అని తీయడమేమో కర్మాచరణ, నూనె రాసుకుని తీయడం కర్మయోగం. భగవంతుడు జీవితాన్ని భోగాలు అనుభవించడానికి ఇవ్వలేదు. అనేక జన్మల నుండి ఈ జీవుడు పాడయ్యాడు పాపాలు చేసుకుంటూ, దాన్ని బాగు చేసుకోవడం కోసం ఇచ్చారని గురువుగారు చెప్పారు. బంధితుడు కాకుండా కర్మని ఆచరించాలంటే యజ్ఞార్థమై ఏ కర్మ నిర్ణయించబడి ఉన్నదో అది చేయాలి. ఇతర కర్మలు బంధహేతువులు. ఏ కర్మ యజ్ఞార్థము చేయబడుతుందో అది బంధహేతువు కాదు. అందుకే యజ్ఞార్థమై కర్మను సంగరహితుడిపై ఆచరించు అని చెప్పారు పరమాత్మ. సంఘము రెండు విధములుగా ఉంటుంది. ఒకటేమో నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావం, రెండోది ఫలం నాకు కావాలి అనే భోక్తృత్వ భావం. ఈ రెండూ లేనిదే ముక్త సంఘం. ఇది తాను ఉండవలసిన స్థితి. తర్వాత శ్లోకం, సహ యజ్ఞ ప్రజా సృష్ట పురోవాచా ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం యేషవో స్విష్ట కామధుక్. యజ్ఞం గురించి రెండు అంశాలు చెప్పారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. జీవ సృష్టికి మునిపే సృష్టికర్త జీవులని యజ్ఞములని కలిపి సృష్టించాడు. యజ్ఞము ద్వారానే ఈ జీవ జగత్తంతా సృష్టింపబడింది. కనుక ఈ జీవుడు తరించాలంటే యజ్ఞము ద్వారానే తరించాలి. ఈ యజ్ఞములు నీకు ఇష్టమైన కోరికలు కూడా తీరుస్తాయి. కోరికలు జగత్తు నుంచి తీర్చుకుంటున్నాం కాబట్టి దానికి ప్రతిగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ ఇచ్చి పుచ్చుకునే వ్యవస్థకే యజ్ఞం అని పేరు. ఇవ్వని వాడికి పుచ్చుకునే అర్హత కూడా లేదు. ఇవ్వడం అంటే వదలడం అని చెప్పారు గురుగారు. అందుకే త్యాగపూర్వకమైన కర్మకి యజ్ఞం అని పేరు. సహజంగా ఈ జగత్తులో యజ్ఞము నివిడీకృతమై ఉన్నది. కనుక విశ్వంలో ఒకటివైన మనం కూడా యజ్ఞం ద్వారానే తరించగలం. మనం చేసే కర్మని ఈశ్వరాపణ బుద్ధితో చేస్తే దానికి కూడా యజ్ఞమనే పేరే అని చెప్పారు గురువుగారు. యజ్ఞం ద్వారా ఆరాధింపబడేది కూడా ఈశ్వర శక్తులే, అనగా దేవతలు. కనుక యజ్ఞమునకు మరో అర్థం ఆరాధన. ఆ దేవతలు ప్రకృతిని నియమిస్తున్నారు. ఆ ప్రకృతి ద్వారా మనం పోషింపబడుతున్నాం. ఈ విషయమే తర్వాత శ్లోకంలో వివరించారు కృష్ణ పరమాత్మ. మీరు దేవతలను భావిస్తే దేవతలు మిమ్మల్ని భావిస్తారు, పరస్పరం భావయంత. ఇలా ఒకరినొకరు భావించుకున్న చేత మీకు పరమమైన శ్రేయస్సు లభిస్తున్నది. పరమమైన శ్రేయస్సు అనగా మోక్షం అని చెప్పారు గురుగారు. దేవతల సహకారం లేనిదే ఇష్టకామములు లభించవు, శ్రేయస్సు కూడా లభించదు. దేవతలు మనకి అన్ని చోట్ల ఉండి సహకరిస్తున్నారు. ప్రకృతి యందు, అగ్ని యందు, వాయువు యందు, అలాగే మన ఇంద్రియముల యందు ఉండి కూడా దేవతలు మనకి శక్తినిచ్చి పనిచేయిస్తున్నారు. కనుక యజ్ఞము ఆచరించడమే దానికి మనం పెద్దగా చేయగలిగిన పని. ప్రధానంగా 5 రకముల యజ్ఞములు ఉన్నాయి. దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషి యజ్ఞ, మనుష్యయజ్ఞ మరియు భూతయజ్ఞ. ఈ 5 ప్రతివాడు చేయాలి రోజు. ఈ 5కి సారం దేవయజ్ఞం. కనుక దేవయజ్ఞమైనా రోజు చేయాలి. మానవ జీవితం యజ్ఞమయం కావాలి అని కృష్ణ పరమాత్మ ప్రధాన బోధ అని చెప్పారు గురుగారు. 12వ శ్లోకంలో, ఇష్టాన్ భోగాన్ ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన్ అపరాయభ్యో యో భుంక్తే తేన ఏవ సహ. నువ్వు అనుభవిస్తున్నవని దేవతల చేత ఇవ్వబడినవి. ఆ ఇవ్వబడినవి ఎవరైతే తిరిగి వారికి ప్రదానం చేయకుండా అనుభవిస్తారో వారు దొంగ అవుతారని పరమాత్మ తేల్చి చెప్పారు. కృతజ్ఞుడే దొంగ. యజ్ఞం అంటే కృతజ్ఞతాపూర్వకమైన కర్మ. ఇది వేదాల్లో చెప్పిన యజ్ఞ ప్రక్రియ గురించి వివరించారు పరమాత్మ. అగ్ని యందు వేసిన ఆహుతులు సూర్యకిరణ మార్గముల ద్వారా ఆదిత్య మండలాన్ని చేరుతాయి. ఆ మండలం అంతా దేవతామయం. వారు ఆ శక్తిని గ్రహించి వృష్టి కురిపిస్తున్నారట. ఇప్పుడు యజ్ఞములు లేవు కనుక మనం ఇంట్లో ఒక దీపం పెట్టుకుని అయినా ఆరాధించాలి. ఆ దీపమే ఆదిత్యుడి ప్రతిరూపం అని దాని నైవేద్యాలు సమర్పించాలని చెప్పారు గురువుగారు. యజ్ఞానికి మరొక కారణం చెబుతూ, నిత్య జీవితంలో మనం చాలా పాపాలు చేస్తున్నాం. ఉదాహరణకి తరుగుట, గ్రైండ్ చేయుట, విసురుట, దంచుట, నీళ్లు మోసుకురావడం, తొడవటం లాంటివి. వీటి వలన కొన్ని జీవులు నశిస్తాయి. వీటిని పంచశూనములు అంటారు. అనివార్యం కనుకనే ఈ చిన్నపాటి ఒక చిన్న ఈ కర్మలని అనివార్యం కనుక వీటిని పాపాలు పోవాలంటే చిన్నపాటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పంచశూనం కృతం పాపం పంచయజ్ఞ వ్యపోహతే. ఈ పంచయజ్ఞముల ద్వారా ఆ పాపాలను తొలగించుకోవాలని చెప్పారు గురువుగారు. శ్రీమాత్రి నమః శ్రీకృష్ణ శరణమం. స్వస్తి.
ఏ కర్మ యథార్థం యజ్ఞార్థం చేయబడుతుందో ఆ కర్మబంధన అది కర్మబంధనం కాదు అని ఈ విధమైనటువంటి అపురూప జ్ఞానం మనం ఇప్పుడు అందుకున్నాము. చాలా బాగా చెప్పారు రఘు గారు, ధన్యవాదాలు. ఇప్పుడు 13వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు పవన్ చెప్తారు. పవన్ గారు.
శ్రీ గురుభ్యో నమః. యజ్ఞము చేయగా మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని తినేవారే గొప్పవారు. వారు మాత్రమే అమృతాన్ని తిన్నవారు, పాపం నుంచి విముక్తి పొందగలరు. మనకి ఏదైనా అరిష్టము కానీ బాధ కానీ వస్తే ఏదో ఒక యజ్ఞము చేస్తాము. యజ్ఞం వల్ల కొందరికి అరిష్టం తొలుగుతుంది, అంటే తొలిగే అంత తేలికపాటి పాపం అయితే తొలగిపోతుంది. ఇంకా గట్టి పాపం అయితే తీవ్రత తగ్గుతుంది. ఇంకా తీవ్రమైన పాపం అయితే తట్టుకునే శక్తి లేక వివేకం వస్తుంది. ఈ మూడిటిలో ఏదో ఒకటి జరుగుతుంది. మరి తన కోసం తాను సంపాదించేవాడు, తన కోసం తాను తినేవాడు పాపాన్ని తింటున్నాడు. తిన్న అన్నము ఎన్ని భాగాలుగా వెళ్తుందో ఇక్కడ చెప్తున్నారు. తిన్న దాంట్లో స్థూల భాగము మలినంగా మారుతుంది, సూక్ష్మ భాగము ప్రాణశక్తిగా మారుతుంది, ఇంకా అత్యంత సూక్ష్మ భాగము బుద్ధిగా మారుతుంది. అందుకనే భారతీయులకు ఆహార విషయంలో నియమం ఉంటుంది. భారతీయుడు అన్నం తింటూ ఉంటే పూజ చేస్తున్నంత శ్రద్ధగా ఉంటుంది. తాను తినేటప్పుడు కూడా యజ్ఞం చేస్తున్నాను అనే భావనతో స్వీకరించాలి. మనము అన్నం తినేటప్పుడు మన ముందు ఉన్నది అన్నపూర్ణాదేవి స్వరూపం అని దాన్ని స్వీకరించాలి. అది లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్న అగ్నిహోత్రుడు ఈశ్వరుడైన నారాయణుడికి సమర్పిస్తున్నారు అన్న భావన ఉంచుకోవాలి. ఎందుకంటే ఈశ్వరుడు దాన్ని అర్ఘిస్తున్నారు. ఈ జగత్మంతా యజ్ఞము ద్వారా ఎలా చక్రంలా తిరుగుతుందో తర్వాత స్వామి చెప్తున్నారు. జీవసృష్టి అంతా అన్నం వల్ల కలుగుతుంది. ఈ అన్నం దేని వల్ల కలుగుతుంది అంటే మేఘం వల్ల కలుగుతుంది. ఈ మేఘం దేని వల్ల కలుగుతుంది అంటే యజ్ఞం వల్ల కలుగుతుంది. ప్రకృతిని కేవలం ఒక జడ పదార్థం అని, దానిని తన బుద్ధిశక్తితో ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయగలగటం ప్రక్రియ ఏదుందో అది భౌతిక ప్రక్రియ. ప్రస్తుతం మనము అనుసరిస్తుంది ఈ ప్రక్రియనే. కానీ భారతీయ మహర్షి దీనికంటే సూక్ష్మ ప్రక్రియ తన సైన్స్తో తాను ఆవిష్కరించారు. ఈ ప్రక్రియే యజ్ఞము. మహర్షులు ఏమి చేశారు అంటే వస్తువు దృష్టి కాకుండా వస్తువుని నియమించే శక్తి దృష్టిని చూశారు. శాసించే శక్తిని ముందు ప్రసన్నం చేసుకుని దాని ద్వారా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు. ఈ యజ్ఞం మన వరకు ఎలా వచ్చింది అంటే కర్మల వల్ల. కర్మని చెప్పేదే బ్రహ్మము అంటే వేదము. వేదము ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క ఊపిరి. ఈ విశ్వమంతా కూడా యజ్ఞమే. విశ్వచక్రమే యజ్ఞచక్రము. ఈ యజ్ఞాన్ని ఎవరైతే తప్పుతున్నారో వారి ఈ విశ్వచక్రాన్ని తప్పుతున్నారు, యూనివర్సల్ లాని తప్పుతున్నారు. సోమరిపోతనంతో పని చేయకపోవటం అత్యంత అదుమూడు లక్షణం. సోమరిగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలి అని ఇంద్రియాలను తృప్తిపరుస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తే అదముడుగా ఉంటారు. మొదటి రెండు ఇంద్రియారాములు లేక విషయరాములు, ఇక మూడవది కర్మ ఆచరణలు. వీరు ఉత్తములు, మంచివారు. మనకి శాస్త్రం చెప్పింది కనుక చేద్దాము అని వారి అభిష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఆ శక్తితో నేను చేస్తున్నాననే అహంతో చేస్తూ ఉంటారు కర్మిష్ఠులు లేదా కర్మాచారులు. ఇది ఆరంభ దశ. అది పనికిరాదు అని చెప్తే ఆగిపోతారు అని భగవంతుడి నిందించలేదు వీరిని. కానీ అక్కడితో ఆగవద్దు, నువ్వు కర్మిష్ఠుగా మిగిలిపోకు, కర్మయోగిగా ఉండాలి అన్నారు. కర్మయోగులు ఏం చేస్తారంటే యజ్ఞాలు యాగాలు చేస్తారు, కానీ దానికి అంటుకోకుండా చేస్తూ ఉంటారు. దానిపైన స్థితి ఆత్మస్థితి. అసలు కర్మయే అవసరం లేదు ఆత్మస్థితిలో. వారిని ఆత్మారాములు అంటారు. ఉదాహరణకు శరత్కుమారులు. వారు ఒకసారి తపోనిష్టలో ఉండగా ఆయనకి చేయాల్సిన అవసరం లేదు, ఉండాలి కనుక ఉంటున్నారు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నీ తపస్సుకు నేను చాలా సంతోషించాను, నీకేమి కావాలి అని అడగగా, నాకు ఒక కోరిక ఉంటే కదా నేను నిన్ను అడగటానికి అన్నారు. ఇంతగా అడుగుతున్నావు కాబట్టికి నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నేను అది తీరుస్తాను అన్నారంట పరమేశ్వరుడితో. అంటే నేను ఎంతో మీరు అంతే, నాలో ఉన్న చైతన్యము మీలో ఉన్న చైతన్యము ఒకటే అని అర్థం తీసుకోవాలని ఇక్కడ గురువు గారు చెప్పారు. శివుడు చాలా సంతోషించి, అయితే నువ్వు నాకు పుత్రుడుగా రావయ్యా అని అన్నారు. వారే సుబ్రహ్మణ్య స్వామిగా వచ్చారు. ఇంకొకరు దాల్బీజు మహర్షి, ఇది మహాభారతంలో వస్తుంది. ధర్మరాజు గారు ఒకసారి అశ్వమేఘ యాగం చేసిన తర్వాత గుర్రంతో పాటు వెళ్తూ ఉండగా గుర్రము మహర్షి వైపు వెళ్ళింది. అక్కడ చేరుకున్నారు అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ మొదలైన వారు. వారందరికీ మహర్షి చూసి కృష్ణ పరమాత్మకు నమస్కరించి తన చరిత్ర గురించి చెప్పసాగాడు. ఒకసారి అతను తపస్సు చేస్తూ ఉంటే నాలుగు తలకాయల బ్రహ్మ వచ్చి నీకేమి కావాలి అని అన్నారు. అహంకరించిన బ్రహ్మదేవుడు అహంకారంతో అన్నారు, నేను ఏదైనా ఇస్తాను అన్నప్పుడు వారి ఇరువురు కలిసి ఎనిమిది తలకాయల బ్రహ్మ దగ్గర పడ్డారు. అక్కడ కూడా ఎనిమిది తలకాయల బ్రహ్మ గర్వంతో అహంకరించారు. ఇలా లోకాలు లోకాలు మారుతూ చివరిగా సహస్ర తలకాయలు ఉన్న బ్రహ్మ దగ్గరికి లోకంలో పడ్డారు. ఆ బ్రహ్మ వచ్చి వారి అందరికీ నమస్కరించారు. వారికి గర్వం లేదు. వారెవరయ్యా అంటే, సాక్షాత్తు కృష్ణం వందే జగద్గురు అని గురువు గారు చెప్పారు. సర్వం శ్రీ గురు చరణార్పణమస్తు.
దేవతలను తృప్తిపరచడానికి అనువైన యజ్ఞ జీవనం మనం గడపాలి అన్న విషయం మనం బాగా నేర్చుకున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ పవన్. ఇక తల్లి ముందు చిన్నపిల్లలు వారు నేర్చుకున్న విద్యలు విషయాలు తెలియచేయడానికి చాలా ఉత్సాహపడతారు. మనందరం కూడా ఆ కామాక్షి పరదేవత పిల్లలమే. గురుమండల రూపిణి అయిన అమ్మ మన గురుగారి రూపంలో మనకిచ్చింది ఈ జ్ఞానభిక్ష. ఆ అమ్మలగన్న అమ్మ గురించిన విషయాలు ఇప్పుడు శ్రద్ధగా విందాం. ముందుగా డింగరులను తడతళలాడించే మినుకు అన్న శీర్షికతో, అనే చక్కటి పేరుంది కదా, చాలా బాగుంది ఆ శీర్షిక పేరు. ఆ పేరుతో అమ్మ ప్రభారూపం గురించి చెప్తారు వీణా గారు బెంగళూరు నుంచి. వీణా గారు
నమస్కారం అండి. వినిపిస్తోంది కదా?
వినిపిస్తోందండి.
శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. తెలుగు తల్లి అయిన లలితమ్మ రూపాలైన మీకు అందరికీ ఐదు పరిశేతలు జ్యోతలు. లలితమ్మని గురించి ఉపాసించుకుంటూ ఇవాళ రెండు నామాలు చెప్పుకున్నామండి. శ్రీకంఠార్ధ శరీరిని నామం ఒకసారి వివరించుకున్నాం. శ్రీకంఠార్ధ శరీరిణి అంటే అర్ధనారీశ్వర తత్వం. బ్రహ్మగారు తన మానసృష్టి చేసినాక, మానసృష్టితో ప్రజాపతులు మానసపుత్రులు వీళ్ళందరూ అయినాక సృష్టి వ్యాపకత్వం కోసం తపస్సు చేస్తే అందులో ఒక పరంజ్యోతి దర్శనమై ఆ తర్వాత అందులో అర్ధనారీశ్వర తత్వం ప్రకటితమవుతుంది. అప్పుడు శివుడు తనకి ఏం రూపం లేదని, ఏ కోరికల ప్రకారం రూపం ధరిస్తానని చెప్పి, ఇప్పుడు సృష్టి జరగటం బ్రహ్మగారి సంకల్పం కనుక దాని మీద అర్ధనారీశ్వర తత్వం ధరించానని, తన పక్కనున్న అమ్మవారే స్త్రీ సృష్టి చేయగలదని చెప్తారు. ఇక అమ్మవారు స్త్రీ సృష్టి చేస్తారు, పుంస్త సృష్టి అంతా శివుడి వల్ల జరుగుతుంది. వీరే ఆది మిథునం, ఆదిశక్తి పరమాత్మ. ఇద్దరూ కలిసి ఒకేదానిలో కనబడటంలో అర్థం ఇద్దరూ ఒక్కళ్ళే, ఒక్కటి వేరు కాదు అని చెప్పడానికి. అలాగే శ్రీకంఠం అంటే మనకి శివుడి నీలకంఠము, ఆయన వల్ల జగత్తుకు జరిగిన రక్షణ, జగత్ రక్షకులైన జననీ జన్మకుల ఐక్య భావం కూడా గుర్తొస్తుంది. తర్వాత శ్రీకంఠం అంటే, శ్రీకంఠార్థ శరీరిణి అంటే ఇంకో మళ్ళా గుర్తొచ్చేది శ్రీచక్రం. శ్రీచక్రం కూడా అర్ధనారీశ్వర స్వరూపమే. ఇందులో ఉన్న బిందువులు అంటే వృత్తాలు కూడా కలిపి ఇవన్నీ అయ్యవారి స్వరూపం, త్రికోణాలన్నీ అమ్మ స్వరూపం. శ్రీచక్రం శివయోర్ వపుహు అన్నారు కదా, అలాగే ఆదిశంకరులు దీని గురించి సౌందర్య లహరిలో కూలంకషంగా వర్ణించారు. అలాగే వాగర్ధ స్వరూపులు కూడా పార్వతీ పరమేశ్వరులు. ఇలా ఇన్ని రూపాలు కలిసిన వాళ్ళు కాబట్టి శ్రీకంఠార్థ శరీరిణి. ఇది సెలవిస్తూ గురువు గారు కంచి కామాక్షమ్మ కూడా అర్ధనారీశ్వర స్వరూపమే అని సెలవిచ్చారు. ఇలా విగ్రహము, శ్రీచక్రము, వాగర్ధాలు, వెలుగు, జ్యోతి, వెలుగు, ప్రకాశ విమర్శ, ఈ ప్రపంచాలని, ప్రపంచం అంతా చూస్తే అంతా శ్రీకంఠార్థ శరీరం. తర్వాత నామం, ఇది ఒక నాలుగు వర్డ్స్ కూడిన ఒక నామం అండి. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి. ఈ నామం గురించి చెప్పుకుందాం. గురువు గారు ఏ నామం చెప్పినా రెండు అర్థాలు చెప్తున్నారు మనకి, తంత్రార్థము, రెండోది తత్వార్థము. స్థూల అర్థం వరకు చూసుకుంటే మనం గుమ్మం దగ్గర ఉండటమే. లలితమ్మ భక్తులైన మనం ఎప్పుడూ గుమ్మం దగ్గర ఉండకూడదు కదా. లోపలికి వెళ్ళడానికి ఆర్తితో ప్రార్థిస్తే అమ్మే గదిగది తరిచి చూపిస్తుంది. ప్రభావతి ప్రభారూప, ప్రభ అంటే వెలుగులు, కిరణాలు. ఈ కిరణాలు రూపమైన తల్లి, అలాగే వెలుగులు కలిగిన తల్లి, వెలుగులే రూపమైన తల్లి. ఈ వెలుగులు ఏంటి అని అంటే ప్రభలు. మన లలిత సహస్రనాము ధ్యాన శ్లోకంలో చెప్తారు అణిమాది విరావృతామని. అణిమా నుంచి అంతరావరణలో ఉండే దేవతల వెలుగులన్నీ ప్రభలు. ఒక్కసారి ఆ వెలుగులని గబాలను చూద్దామండి. శ్రీచక్రంలో, త్రైలోక్య మోహన చక్రంలో మొత్తం 28 మంది దేవతలు ఉంటారు. త్రిపుర పరాది ఆది దేవత అక్కడ. షోడశ దళంకి త్రిపురేశి అది దేవత, అలాగే అష్టదళం 8 మంది దేవతలు, త్రిపుర సుందరి అది దేవత. చతుర్దశారం త్రిపురవాసిని అది దేవత. బహిర్దశారం త్రిపురాశ్రీ అది దేవత. అంతర్దశారం త్రిపుర మాలిని అది దేవత. అష్ట త్రికోణం త్రిపురాసిద్ధి అది దేవత. త్రికోణంలో త్రిపురాంబ అది దేవత. తర్వాత నలుగురు ఆయుధ దేవతలు, 15 మంది నిత్యాదేవతలు. ఆ తర్వాత అమ్మ ఉంటుంది మహాత్రిపుర సుందరి. ఈ ప్రభావతి అంటే ఈ ఖడ్గమాలలోని 8 ఆవరణల్లో ఉన్న దేవతలందరూ ప్రభావతి. ప్రభారూప అంటే బిందువులో ఉన్న అమ్మే ప్రభారూప. అలాగే గురుగారు ముందే సెలవు ఇచ్చినట్లు మన శరీరమే శ్రీచక్రం అని చూసుకుంటే, మనం ప్రతిదానికి నేను అని వాడతాం. అహమితి ఏవ విభావయత్ భవాని. ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళకి తెలిసిన ఒక వర్డ్ టర్మ్ ఐ. ఆ ఐ అనే చైతన్యం చాలా మోస్ట్ పాపులర్. అదే అమ్మ, అందుకనే ఆవిడ ప్రసిద్ధ. అలాగే ఈ శ్రీచక్రంలో ఉన్న అధిదేవతలందరికీ అధిపతి ఆవిడికి పైన ఇంకెవరు లేరు కాబట్టి పరమేశ్వరి మహేశ్వరి. ఇంకొక అర్థం చూద్దాం. మంత్రం అంటే అమ్మ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండే భక్తుడికి వచ్చే సిద్ధి లక్షణం ఈ మంత్రంలో చెప్తున్నారు. మంత్రం అంటూ ఉంటే మంత్ర చైతన్యం జాగృతి జరుగుతుంది, అది వారి వర్చస్సులో కనిపిస్తుంది. మన గురువుగారిని చూస్తే అది ప్రస్ఫుటం అవుతుంది. ఆ తేజస్సే బ్రహ్మ తేజస్సు. ఆ ప్రభ దేహాన్ని కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. రాఘవనారాయణ శాస్త్రి గారి వృత్తాంతం ఒక్కసారి స్మరించుకుందాం. ఇంతకాలం చేసిన మంత్రం ప్రకృష్టంగా సిద్ధించి గోచరించింది కనుక ప్రసిద్ధ. మహామంత్ర రూపంగా ఆవిడ పరమేశ్వరి. సర్వం శ్రీ మాతృచరణ అరవింద ఆత్మస్తు.
ఉపాసకుడిలో ప్రకటితమైన ప్రభలన్నీ అమ్మవే. మనలోని చైతన్య ప్రభ గురించి ఎంతో బాగా వివరించారు వీణా గారు, ధన్యవాదాలండి. ఈరోజు మన మురళి మన చింతామణిమాలలో నేను లిసనర్స్ ని ప్రశ్నలు వేస్తాను. మీరు ఆన్సర్స్ మనకి శ్రీ గురుభ్యో నమః మన వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఒక్కళ్ళు ఇద్దరు కరెక్ట్ ఆన్సర్స్ పోస్ట్ చేసేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళు చేయొద్దు, ఎందుకంటే మనకి చాలా మెసేజెస్ వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సో మొదటి ప్రశ్న ఏంటంటే, అప్పుడప్పుడు అడుగుతాను, ఇలా కంటిన్యూస్ గా ప్రశ్నలు ఉండవులేండి. మొదటి ప్రశ్న ఏమిటంటే, శ్రీచక్రంలో అమ్మ స్వరూపాలేంటి, అయ్య స్వరూపాలేమిటి? ఇది శ్రీచక్రంలో అమ్మ స్వరూపాలేంటి, అయ్య స్వరూపాలేమిటి? అంటే ఇప్పుడు వీణా గారు చెప్పిన దాంట్లో నుంచే ఈ క్వశ్చన్. ఇక ఈసారి మన మురళిలో ముగ్గురు ఫస్ట్ టైం స్పీకర్స్ ఉన్నారండి. అంటే పేరుకే వీళ్ళందరూ ఫస్ట్ టైం స్పీకర్స్, కానీ చాలా చాలా నిజంగా ఆర్డెంట్ స్పీకర్స్ లా ఉన్నారు. ఇప్పుడు సర్వశక్తిమయి అనే శీర్షికతో జీవన్ గారు మన ముందుకు వస్తారు. మూల ప్రకృతి ఇత్యాది నామార్థాలను వివరిస్తారు. ఈయన ఫస్ట్ టైం స్పీకర్. జీవన్ గారు
నమస్కారం అండి. థ్యాంక్ యూ. అందరికి వినపడుతుందా?
యా వినిపిస్తుందండి, కొంచెం క్లోజ్ గా పెట్టుకుని మాట్లాడండి.
యా శ్రీ గురుభ్యో నమః. నేను తప్పులు ఉంటే క్షమించండి. ఇప్పుడు విశ్వం అంతా వ్యాపించిన అమ్మ విశ్వంలో ఎలా దోబూచులాడుతుందో ఈ నామాల్లో వివరించారు. విశ్వ నిర్మాణ విజ్ఞానం వివరించారు. ప్రపంచం ఎలా తయారైంది, ఎలా కనిపిస్తుంది అని వివరించారు. ముందు మనం చూసేది ప్రపంచం, దాన్ని విచారణ చేస్తే పరమాత్మ దొరుకుతారు. మూల ప్రకృతి రవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి. మూలకృతి మూల ప్రకృతి, మూలమైన ప్రకృతి. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించుకోగానే శక్తి వ్యక్తమవుతారు. ఆ ప్రథమ అభివ్యక్తిని మొట్టమొదటి ఎక్స్ప్రెషన్ని మూల ప్రకృతి అంటారు. మూలం అంటే రూట్, ప్రకృతి అంటే ఆధారమైనది. ఉదాహరణకు కుండ వికృతి, మట్టి ప్రకృతి. కృతం అంటే ప్రపంచం. కృతికి ఏది ప్రా అని చెప్పబడేదో అది ప్రకృతి. కృతికి ప్రథమంగా ఉన్న ఎవరు ఉన్నారో అది ప్రకృతి. కృతికి ప్రధానంగా ఎవరున్నారో అది ప్రకృతి అంటారు. కృతికి ప్రకృష్టంగా ఎవరున్నారో అది ప్రకృతి. ఉదాహరణకు కుండకు నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. కానీ ప్రపంచానికి నిమిత్త కారణం, ఉపాదాన కారణం రెండు అమ్మ. కనుక ఇంత కృతిలో ప్రకృష్టం అమ్మ. బత్తాయి పండుకి రుచి రసం, దానికి ప్రకృష్టం రసం. అలాగే ప్రపంచం అనే పండులో చిదేక రసరూపిణిగా అమ్మ ఉంటేనే ప్రపంచానికి రుచి రసం సారం. అందుకే కృతికి ప్రధానమై ప్రథమమై ప్రకృష్టమైనది కనుక ప్రకృతి, మూలమైనది కనుక మూల ప్రకృతి. మూల ప్రకృతి ఎలా ఉంది? చెట్టు పూర్తిగా కనపడుతుంది. అది కనపడక ముందు దాని స్వరూపం విత్తనం. విత్తనంలో చెట్టు ఎలా ఉంది? అవ్యక్త. మూల ప్రకృతి అయిన అమ్మ చెట్టు విత్తనంగా ఉన్న దశలో ఎలా అవ్యక్తంగా ఉందో ప్రపంచం ఆమె ఎందు అవ్యక్తంగా ఉంది కనుక అవ్యక్త. మూల ప్రకృతి అవ్యక్త అంటే మాయతో ఉన్న ఈశ్వర శక్తి. మూల ప్రకృతి అవ్యక్తమైనది. జగద్రూపంలో అది వ్యక్తమైనప్పుడు మహత్తుగా అంటే సమిష్టి రూపం. తర్వాత అహంకారంగా అవ్యక్తమైనది. అహం అంటే సమిష్టి నేను. అహం అంటే మనం వ్యవహారిక అహంకారం కాదు, అది అందరిలో ఉన్న నేను అనే చైతన్యం. వ్యక్తం అంటే కనపడేది, వినపడేది. వ్యక్తం అంటే ప్రపంచం, దానికి కారణమది అవ్యక్తం. వ్యక్తం అమ్మవారు, అవ్యక్తం అమ్మవారు. అందుకే వ్యక్త వ్యక్త స్వరూపిణి. కార్యమైన కుండలో కారణమైన మట్టి వ్యాపించినట్టే కార్యమైన ప్రపంచంలో కారణమైన అమ్మ వ్యాపించింది. అది ఎలా వ్యాపించింది? వివిధ ఆకారాలుగా వ్యాపించింది. వ్యాపిని అంటే వ్యాపిని అనగా మూడు రూపాలుగా వ్యాపించింది. ద్రవ్య జ్ఞాన క్రియలుగా వ్యాపించింది. ప్రతి వస్తువులో ఇన్బిల్ట్ జ్ఞానం ఉంటుంది. ఉదాహరణకు చెట్టులో కొమ్మగా వెదగడం, రెమ్మగా వెదగడం అనే జ్ఞానం ఉంటుంది. మరొక ఉదాహరణ, నాలికలో రుచి తెలుసుకోవడం అనే జ్ఞానంతో తినడం అనే క్రియ జరుగుతుంది. ఇలా ప్రతి వస్తువులో ద్రవ్య జ్ఞాన క్రియ రూపాలుగా వ్యాపించిన చైతన్యమే వ్యాపిని. దీన్ని చితిహి అంటారు. ఇది ఎలా వ్యాపించింది? వివిధ ఆకారాలుగా వ్యాపించింది. ఇలా వ్యాపించి వివిధ ఆకారాలుగా ఉన్నది తప్ప అందులో చైతన్యం ఒక్కటే. ఇది వివిధ ఆకారాలు అయినప్పటికీ అది అమ్మ అయినప్పుడు అందరికీ ఎందుకు తెలియట్లేదు? యోగ్యులైన వారికే అమ్మ జ్ఞానం కలిగిస్తుంది, యోగ్యులు కాని వారికి కలిగించదు. అలా జ్ఞానం కలిగించినప్పుడు ఆమె విద్య, కలిగించినప్పుడు ఆమె అవిద్య. అందుకే విద్యా విద్య స్వరూపిణి. మరి యోగ్యులు కాని వారికి ఎందుకు కలిగించదు? జీవుల్లో కర్మ అనేది ఉంటుంది, అది క్షయమైతే అమ్మ అంతా ఉన్నదంత జ్ఞానం కలుగుతుంది. అది ఎలా చేయాలి? మనకున్న శరీరం అనే భ్రాంతి తొలగడానికి యజ్ఞ యాగాది కర్మలు, తర్వాత మరియు ఉపనిషత్ వేదాంతము చేయాలి. అది ఉదాహరణకు ఎలా అంటే, పుండు వచ్చినప్పుడు లేపనం రాయడం మరియు లేపనం రాయడం అనేది యజ్ఞ యాగాది కర్మలు. తర్వాత యాంటీబయాటిక్స్ అని లోపల నుంచి పంపిస్తాం. అది ఎలాగూ అంటే అంతర్ముఖ జ్ఞానం, వేదాంతం. దానిని ఇంకో పదంలో ఏం చెప్పారంటే, యజ్ఞ యాగాది కర్మలను అవిద్య అని, అది లేక అపరావిద్యలు అని అంటారు. ఉపనిషత్ జ్ఞానము, వేదాంతము మోక్షం కావలసిన విద్యలు. రెండూ అమ్మ రూపమే, విద్యా విద్యా స్వరూపిణి. తర్వాత గురువు గారు ఆదిభట్ల నారాయణ దాస్ గారి గురించి నాటు తెలుగులో రచించిన తల్లి వెన్కి అన్న భాష్యం గురించి చెప్పారు. ఆయన సరస్వతి అవతారమని, ఆయన తలుచుకుంటే ధన్యులమవుతామన్నారు. అందుకే కొన్ని పదాలు ఇక్కడ తీసుకొచ్చాను. మూల ప్రకృతి అంటే నింగి నేలకు తానే తల్లి వేరు. వ్యక్తావ్యక్తములు అగబడి అగబడదు ఆ గట్టు పట్టి అడయేరుతో దొంగాటలాడు వేల్పు. చితిహి అంటే వారు చాలా బాగా నిర్వచనం ఇచ్చారు. నింగి నేలకు తానే పట్టుకొమ్మ, ఎల్ల వడలకు కిరిసిన ఉసురు. తర్వాత హిదేక రసరూపిణి అనగా పరిపూర్ణమైన ఆనందం రూపంగా ఉన్న తల్లి. తర్వాత ఇది లాస్ట్, ఇది ఒక్కటి చెప్పేసి నేను ఆపేస్తాను. శ్రీకంఠార్థ శరీరిణి, సగం చీకటి సగం వెలుతురు చేసి లోకాన్ని నడుపుతుంది. పగులు శివస్వరూపం, రాత్రి అమ్మ రూపం. అమ్మ అయ్యా కలిపితేనే రోజు. ఉత్తరాయణం శివరూపం, దక్షిణాయణం అమ్మ రూపం. రెండు కలిపితే ఒక సంవత్సరం. ఇలా రెండు రెండుగా ఉన్నదంతా ఒక్కటే, అదే శ్రీకంఠార్థ శరీరే శరీరని. అందరు డింగరులకు 5-10 సేతలు జ్యోతలు. శ్రీ గురుభ్యో నమః.
అడయ్యలతో అమ్మ దోబూచులాట తిరోధానము మోక్షము కలిగించే రావిడే. నిమ్న ఉపాధి కారణాలు, విద్య అవిద్యల గురించి చాలా బాగా వివరించారు జీవన్ గారు, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. ఇక మనం ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానాలు చెప్పారు పుష్య గారు మరియు మీనాక్షి గారు. అమ్మవి త్రికోణాలన్నీ అమ్మవి, బిందువు వృత్తాలు అయ్యవి, 5 ఆవరణలు అమ్మవి, 4 ఆవరణలు అయ్యవి, అది దాని ఆన్సర్. తర్వాత ఇక వస్తున్నది సాంబశివ తత్వం అనే శీర్షికతో శివదూతి విద్యను మొదలు పెడుతూ శివశక్తుల అభేదాన్ని తెలియజేసే సమయాచార నామాల అర్థాలను వివరిస్తారు లలిత పరమేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. లలిత పరమేశ్వరి గారు.
శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః, అందరికీ నమస్కారం. మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది. కుముదం అంటే కలువ పూలు, కౌముది అంటే వెన్నెల. కార్తీక పౌర్ణమిని కౌముది అంటారు. అలాగే భూమికి ముదాన్ని కలుగజేస్తుంది కాబట్టి కౌముది. మహాకామేశ్వరుడి మూడు నయనాలు కలువల్లా ఉంటే అమ్మవారు వాటికి ఆహ్లాదాన్ని కలిగించే వెన్నెల్లా ఉన్నారు. అమ్మవారిని చూసేసరికి అయ్యవారి కళ్ళు చల్లబడుతున్నాయి, విచ్చుకుంటున్నాయి. ఈ ప్రపంచం అంతా మన ఇల్లు, మనం అందులో పిల్లలం. పార్వతీ పరమేశ్వరులు మన తల్లిదండ్రులు. పంచకృత్యాలలో అమ్మవారు సృష్టి స్థితి కార్యాలను నిర్వహిస్తున్నప్పుడు అయ్యవారు సహాయం చేస్తారు. అలాగే సంహార తిరోధాన అనుగ్రహ కార్యాలను అయ్యవారు నిర్వహిస్తున్నప్పుడు అమ్మవారు సహాయం చేస్తారు. మనం మన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను వారి అనుకూల దాంపత్యాన్ని ఆరాధిస్తూ ఉంటే ఈ ప్రపంచం అంతా మనకి అనుకూలంగా ఉంటుంది. ఇది మొదటి అర్థం. ఇంకో అర్థం, పరమేశ్వరుడివి చంద్ర సూర్యాగ్ని నేత్రాలు, అవి అమ్మవారిని చూడగానే చల్లబడుతున్నాయి. అయ్యవారు మన పట్ల ప్రసన్నంగా అనుగ్రహంతో చూడాలి అంటే అమ్మవారి పక్కనుండాలి. మూడో అర్థం, కళ్ళు విచ్చుకొనుట అంటే జ్ఞానం. మహాకామేశనయనం అంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మ విద్యారూపిణి అయిన అమ్మ అనుగ్రహం ఉంటేనే బ్రహ్మజ్ఞానం మనలో వికసిస్తుంది. నాలుగో అర్థం, కు అంటే భూమి, కుచ్చితం. కుముదులు అంటే ఈ భూమి యందు దొరికే కుచ్చితమైన ఆనందాలే పరమార్థం అని పాటుపడేవారు. అట్టి వారు అమ్మని కొలవడం ప్రారంభించాక అమ్మ భక్తులైపోతారు. అప్పుడు అమ్మ అనుగ్రహం అనే వెన్నెలతో వాళ్ళకి బ్రహ్మజ్ఞానానందాన్ని అందిస్తోంది. తర్వాత భక్తహార్ద తమో భేద భాన్మద్భాను సంతతిహి. అమ్మవారి పాదాలు పట్టుకున్న భక్తుల హృదయాలలో అమ్మవారు ఉదయిస్తారు. తన కరుణారణ కాంతుల సమూహంతో అమ్మ ఉదయించేసరికి ఆ వెలుగు భక్తుల గుండెల్లో అనేక జన్మల నుండి వస్తున్న అజ్ఞాన మోహాంధకార తమస్సుని పటాపంచలు చేసేస్తోంది. అమ్మ జ్ఞానకాంతులతో సాక్షాత్కరిస్తోంది. సాక్షాత్కారం అంటే మన దృష్టి భగవంతుని వైపు తిరగడమే. నయన అన్నప్పుడు ఆజ్ఞాచక్ర స్థానాన్ని, హార్ద అన్నప్పుడు అనాహృత చక్ర స్థానాన్ని అక్కడ ధ్యానించడాన్ని బోధిస్తున్నారు. తర్వాత నామం శివదూతి. శివదూతి నుంచి సూక్ష్మరూపిణి వరకు గల 64 నామాలను శివదూతి విద్య అంటారు. శివదూతి అమ్మవారు షోడశ తిథి నిత్యాదేవతల్లో శుక్ల సప్తమి తిథి దేవత. ఇది ఒక అర్థం. ఇంకో అర్థం, శుంభులు శుంభులతో యుద్ధ సమయంలో అమ్మవారు అయ్యవారితో వాళ్ళకి సందేశం పంపిస్తారు. మీరు బుద్ధి తెచ్చుకుని శరణు వేడితే క్షమిస్తాను, లేకపోతే యుద్ధమే, జాగ్రత్త అని. శివుడిని దూతగా పంపించడానికి అమ్మవారిలో నుంచి వచ్చిన శక్తియే శివదూతి. ఇంకో అర్థం, శివదూతి అంటే గురు రూపంగా వచ్చిన అమ్మవారు, శివభక్తి రూపిణి, శివ జ్ఞాన రూపిణి అమ్మవారు. శివదూతి తీర్థం పుష్కర క్షేత్రంలో ఉంది. శివదూతి అమ్మవారే క్షేమంకరి. ఈవిని తలుచుకుంటూ ఉంటే మార్గాల్లో కాపాడుతూ ఉంటారు. తర్వాత నామం శివారాధ్య. శివుడు అమ్మవారిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు. శివుడు అమ్మవారిని ఆరాధించే ప్రక్రియయే శ్రీవిద్య. శ్రీవిద్యకు గురువు శివుడు. అందుకని లలితా సహస్రనామాలు చదివే ముందర శివాయ గురువే నమః చేసుకోవాలి. శివుడు ఏ తల్లిని ఆరాధించి ఆ ధ్యాన బలంతో శివుడయ్యాడో ఆ తల్లి శివారాధ్య అని బ్రహ్మాండ పురాణంలో చెప్తారు. శివుడు దర్శించి అనుగ్రహించిన విద్య చతుష్కూటా విద్య. తర్వాత నామం శివమూర్తి. శివశబ్దానికి అర్థం శుభము, మంగళము, మోక్షము. మోక్ష స్వరూపిణి అమ్మవారు. మంగళములన్నీ మూర్తి ధరిస్తే అది అమ్మవారి స్వరూపం, సర్వమంగళ. శివుడి యొక్క మూర్తియే అమ్మవారు. రూపం లేని శివుడు అమ్మవారి శక్తితో రూపాన్ని ధరిస్తాడు. వేదాంత శాస్త్రంలో వ్యక్తం అంబామయం సర్వం, అవ్యక్తంతు మహేశ్వరం అని చెప్పారు. శివశక్తుల అభేదాన్ని తెలుసుకున్న వారు అమృతత్వాన్ని పొందుతున్నారు. తర్వాత నామం శివంకరి. ఇది అమ్మవారు భక్తులకు ఇస్తున్న అనుగ్రహం. శివమును అంటే శుభాన్ని, క్షేమాన్ని, మోక్షాన్ని ఇచ్చే తల్లి. మహాభారతంలో శ్రీకృష్ణుల వారు అందరికీ శుభాన్ని కలిగించడమే శివుని స్వభావం అన్నారు. శివంకరి అంటే శుభ స్వరూపం. తర్వాత నామం శివప్రియ. శివప్రియ అంటే శివునకు ప్రియమైనది, అలాగే ఆ తల్లికి ప్రియమైన వాడు శివుడు అని అర్థాలు. తర్వాత నామం శివపర అంటే శివుడు తప్ప అన్యము పట్టని తల్లి, శివుణ్ణి గురించి బోధించే తల్లి, శివుడే ఉత్కృష్టముగా గల తల్లి, అలాగే శివునికన్నా ఉత్కృష్టమైన తల్లి అని కూడా అర్థం. తర్వాత నామం శిష్టేష్ట, శిష్టపూజిత అంటే శాస్త్రములంటే ఇష్టమైనది, శాస్త్రములను అనుసరించే వారికి ఇష్టమైనది. శాస్త్రములను అనుసరించేవారు అమ్మవారికి ఇష్టమైన వారు. యజ్ఞముల ద్వారా ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ తల్లి శిష్టేష్ట. శిష్టులతో పూజించబడేది శిష్ట పూజిత అని అర్థం. తరువాతి నామం అప్రమేయ అంటే కొలతకు అందనిది, పరిమితులు లేని తల్లి. నామరూపాలు పరిమితులు లేని తల్లికి రూపాన్ని ఆపాదించుకుని పరిమితంగా దర్శించడమే అప్రమేయ. ఇంకొక అర్థం, అకారాది విష్ణువాది దేవతలతో సేవింపబడేది, హరిహర బ్రహ్మాదిది సేవిత. ఇంకొక అర్థం, అకారాది మాతృకా వర్ణములతో పూజించబడేది. స్వప్రకాశ, సృష్టిలో అన్ని వేరే వాటి వల్ల ప్రకాశించబడతాయి. సూర్యుడు స్వయం ప్రకాశకుడు. ఎవరి వెలుగు సూర్యుణ్ణి ఈ సమస్త ప్రపంచాన్ని వెలిగిస్తోందో, మనలో ఆత్మస్వరూపంగా భాషిస్తోందో అది స్వప్రకాశం. ఆ వెలుగే అన్నిటినీ వెలిగిస్తోంది, దాన్ని అనుసరిస్తూ అన్నీ వెలుగుతున్నాయి. తర్వాత నామం మనోవాచామగోచర అంటే పంచభూతాలకు సమస్త జగత్తుకు అన్నిటికీ ఏది ఆధారమో అది మాటతో మనస్సుతో ఇంద్రియములతో తెలియబడనిది. మనం చూసే ఈ సమస్త ప్రపంచము సృష్టి జడం, చూస్తున్న శక్తి చైతన్యం. దృశ్యం జడం, దృక్ చైతన్యం. గురువుగారు దేవీ భాగవతంలోని ప్రథమ శ్లోకాన్ని ఎల్లప్పుడూ బాగా మధించవలసినట్టుగా ఉటంకించారు. ఆ శ్లోకం, సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్, సర్వం శ్రీమాతృ చరణారవింద అర్పణమస్తు.
శివపర అప్రమేయురాలు అయిన అమ్మగూర్చి చాలా బాగా చెప్పారండి లలిత పరమేశ్వరి గారు, థ్యాంక్ యూ. ఈరోజు తిథిదేవత మనకి శివదూతి. శివదూతి అంటే మార్గదర్శన శక్తి, క్షేమంకరి అని కూడా చెప్పారు గురుగారు. ఈ పాట, ఈ పేరు వింటే నాకు శివపదంలో గురుగారు రచించిన ఒక పాట గుర్తొచ్చింది, శివశక్తి అభేదం కదా, అది మనం నేర్చుకున్నదే. అది మలపు మలపులలోన మలచిన తోడున్న మలపట్టి దొరనాడు మన్నీడవు నా నీడవు నా జాడవు. ఈ పాట గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు శివదూతి విద్యలో తర్వాత నామాల్ని చిచ్చక్తి, జడశక్తి, గాయత్రి మంత్ర ఉపాసన అనే శీర్షికతో మనకు అందిస్తున్న వారు రాజేశ్వరి గారు, నార్త్ కెరళినా నుంచి. రాజేశ్వరి గారు,
శ్రీ గురుభ్యో నమః అండి. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జయాత్మక. అంటే చిచ్చక్తి మనలో అమ్మవారు చిచ్చక్తిగాను అలాగే జడశక్తిగాను కూడా ఉంది. జడశక్తిగా అంటే మనలో ఉండేటువంటి పంచభూతాలకి ఇది, మనలో ఉండేటువంటి చేతన ఒక్కొక్కటి ఉంటూ చేతనలుగా మనలో ఉండేటువంటి పంచభూతాలు మనలో ఉండి మన శరీర చక్రాన్ని నడుపుతూ ఉంటాయి. అది మహాచైతన్యంగా మనలో ఉండేటువంటి అమ్మ యొక్క రూపం సంధిస్థానంలో ఉండి మన యొక్క చైతన్యాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మన యొక్క ఎంత సైంటిఫిక్ గా చూస్తే కూడా చైతన్యము ఈ జడము అన్నవి రెండు కూడా విడివిడి పదాలు అయినప్పటికీ కూడా రాళ్లలో జడంగా కనపడుతూ చైతన్యం ఉంది, మనలో చైతన్యం ఉన్నా కూడా జడం ఉంది. వీటిని అమ్మవారు తన యొక్క శక్తితో మాత్రమే నడిపిస్తోంది అని చెప్పేసి అని సమస్త ప్రాణుల నుండి కూడా చిత్శక్తిని చైతన్యం అంటారు. ఈ చిత్శక్తి చేతనగా కదలిన వాటి ఏందేమో జడశక్తిగాను, కదిలే వాటి ఏందేమో మనలో చైతన్యంగా ప్రాణశక్తిగా కనపడుతుంది. నదులు, కొండలు, రాళ్ళు ఇవేమో జడశక్తిగా కనపడుతున్నప్పటికీ అవి జడాలని అనుకోకూడదు మనం, అవి కదులుతూనే ఉంటాయి. దేనివల్ల చిత్శక్తి అంటే మనం దేన్ని పొందడం వల్ల ఈ దేహం ఒక శక్తిగా మారుతుందో అది మనం ప్రాణశక్తిగా తీసుకుని అది లేకపోవడం వల్ల మనం శవంగా మారుతున్నామని చెప్పేసి అన్నారు. అలాగే ఈ చిత్శక్తిలో రాళ్లలో మూమెంట్ ఉన్నా కూడా అది తెలుసుకోలేవు, కానీ మనలో ఉన్న మూమెంట్ అవి తెలుసుకోగలవు, అందుకని రాళ్ళని జడమని అనడానికి కూడా లేదని చెప్పారు. తర్వాత గాయత్రి వ్యాహృతి సంధ్యా దిగుమంజ నిషేధాలో గాయత్రి అంటే ఎవరికి గురుదేవుల ద్వారా, ఎవరి గురువుల ద్వారా వారికి ఉపదేశించిన మంత్రం, లేదంటే వారి చాలా వారి వారి యొక్క అనుష్ఠాన క్రమంలో వాళ్ళు తీసుకున్న మంత్రాన్ని త్రిసంధ్యల్లోనూ కూడా ఉపాసించడమే గాయత్రి మంత్రం అని అన్నారు. అదే కనుక ద్విజులు అయితే బ్రాహ్మలు అయితే కనుక వాళ్ళకి తండ్రి ద్వారా గురువు ద్వారా ఉపదేశించేటువంటి విద్యని వాళ్ళు త్రికాలాల్లోనూ అంటే ఉదయము మధ్యాహ్నము సాయంకాలాల్లోనూ కూడా వాళ్ళని హలో
రాజేశ్వరి గారు తప్ప మిగతా అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
గాయత్రి అంటే మనం శబ్దాన్ని చదవడానికి రెండు రకాలుగా చెప్పారు గురువు గారు. గాతారం త్రాయితే ఇది గాయత్రి అంటే పాడేవారిని ఇది కాపాడుతుంది. గాయం త్రాయితే గాయత్రి ప్రాణములకి ఇలా కూడా రక్షించే శక్తి కూడా ఇది ఉంది. అలాగే సంధ్యాక ఇప్పుడు గాయత్రి ఉపాసన మంత్ర ఉపాసన మూడు రకాలుగా ఉంటాయి అసలు జనరల్ గా. అది సగర్భ జపమని తర్వాత అంటే అది మౌనంగా మనలోనే ఊపిరి మీద పెట్టుకుని చేయడం చాలా ఉత్తమం అన్నారు. పైకాని ఎప్పుడు మంత్రాన్ని అదకూడదు అంటే కనుక అది అధమం అన్నారు. తర్వాత ఉపాంసం అని మెల్లగా మీరు మెల్లగా పదవులతో మౌనంగా అనుకుంటే పదవులు ఉచ్చరిస్తూ చేయొచ్చు, అది మధ్యమం అని చెప్పేసి అని అన్నారు. అలాగే గాయత్రిని కూడా రెండు రకాలుగా చెప్పారు. ఒకటి పాట ప్రకట గాయత్రి, రెండోది గుప్త గాయత్రి అని. ప్రకట గాయత్రి అంటే తండ్రి ద్వారా గురువు ద్వారా తీసుకునేటువంటి ద్విజులు తీసుకునేటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రైట్ గాయత్రి అని. గుప్త గాయత్రి అంటే బాలమంత్రము పంచదశి షోడశి మంత్రాలు గుప్త గాయత్రి అని అన్నారు. ఈ గుప్త గాయత్రి చాలా సమానం గాయత్రి దేవితోటి సమానం అని చెప్పేసి అన్నారు. అలాగే వ్యాహృతి అనే నామానికి అంటే ఉచ్చారణ అమ్మవారి యొక్క స్వామి అమ్మవారిని వ్యాహృతి అని పిలిచారు, అదే వ్యాహృతి రూపంగా అయిపోయింది. ఈ వ్యాహృతి సంధ్యలో అంటే ఈ వ్యాహృతుల వల్ల ఏంటంటే ఈ వ్యాహృతిలోని సంధ్యాకాలంలో సంధ్య అంటే బ్రూకిటి మధ్యలో ఉండేటువంటి రెండు బ్రూకిటి మధ్య వాణ అసి అనేటువంటి వాటి మధ్యన మనం నిరంతరం జపం చేసుకుంటూ అమ్మవారిని పట్టుకోవాలి ఈ సంధ్యాకాలాల్లో అమ్మవారిని అని. అలాగే వ్యాహృతికి ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఈ ముగ్గు మూడు గ్రంథాలు ఇద్దరు గ్రంథాలని విభేదించే శక్తిని వ్యాహృతిగా కూడా దాని గురించి చెప్పారు. ఈ ఎప్పుడైనా ధ్యానం సిద్ధించాలంటే ఈ నీకు ఈ సంధ్యకాలాల్లో ఈ మూడు కాలాల్లోనూ చేస్తున్నప్పుడు చాలా కష్టం పట్టుకోవడం. సో ఈ బ్రూ మధ్యలో ఉండేటువంటి స్థానం చైతన్యమే, మహా చైతన్యం పరమ జ్యోతిర్లింగం అని చెప్పేసి అన్నారు. అందులో అమ్మవారిని ధ్యానించి అక్కడ పట్టుకుని ధ్యానం కనుక చేసుకుంటే సిద్ధి పొందుతుంది అన్నారు. సర్వం శ్రీ గురుచరణానంద అర్పణమస్తు.
ఉసురులను అలవున చెలగించు చేవ ప్రకటిత గుప్త అజప గాయత్రుల గురించి మనలోని శక్తి గురించి చాలా బాగా వివరించారు రాజశ్రీ గారు, ధన్యవాదాలు. ఇప్పుడు నేను మరొక ప్రశ్న అడుగుతానండి. ఇందాక చెప్పినట్టుగానే ఎవరైనా 102 రైట్ ఆన్సర్స్ వచ్చేసాక మన వాట్సాప్ గ్రూప్ లో మిగతా వాళ్ళు దీని ఆన్సర్స్ పోస్ట్ చేయొద్దు. గుప్త సంధ్య అంటే ఎప్పుడు, ఇప్పుడు రాజేశ్వరి గారు మాట్లాడిన ఈ పోర్షన్ లోనే ఉంటుంది ఇది. గుప్త సంధ్య అంటే ఎప్పుడు, ఇప్పుడు కాలదోషం లేని ఆ పంచకోశాంతర స్థిత అయిన అమ్మవారి గురించి అమ్మ తత్వం అనే శీర్షికతో మనకి వివరిస్తారు భ్రమరాంబ గారు. భ్రమరాంబ గారు.
శ్రీమాతే నమః. శ్రీకృష్ణ శరణమ్మ నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నామం తత్వాసన. 24 తత్వాలను ఆసనంగా చేసుకున్న తల్లి. ఈ తత్వాల పైన కూర్చున్న అనగా అన్నింటికీ అతీతంగా ఆ పైన ఆవలు ఉన్న శక్తే అమ్మ. తత్వమయ్యి తత్వాలన్నింటా సర్వత్రా వ్యాపించి ఉన్నది నగలో బంగారంలాగా. ఈ శక్తిని తెలుసుకోవడానికి 24 పరమాత్మ నామాలైన కేశవ మాధవ నారాయణతో ఆచమనం చెయ్యాలని వివరించారు. గురువు గారు ఈ 24 నామాలను తత్వ సంఖ్యగా ఇలా వివరించారు. గాయత్రిలో అక్షరాలు 24, వీణ మెట్లు 24, వెన్నుదండల్లో పూసలు 24, గాయత్రిగా వెన్నులో కుండలినిగా తిరుగుతూ సహస్రారంలో కూర్చున్న అమ్మ చైతన్య సిద్ధంగా కనబడాలంటే మనకు తత్వ సిద్ధి కావాలి. పంచకోశాంతర స్థిత, పంచకోశాలతో ఉన్న ఈ శరీరంలో మధ్యకోశమైన శుద్ధమైన మనసుతో సాధన చేసి అమ్మను పొందాలి. నిస్సీమ మహిమ, అమ్మ మహిమకు ప్రకాశానికి హద్దు లేవు. సమస్త భువనాలను లోకాలను ప్రకాశింపచేసే లోకేశ్వరే ఈ తల్లి. నిత్య యవ్వన మదశాలిని, తల్లి రూపలక్షణమే నిత్యయవనం, కాలం యొక్క దోషమాంటని సగుణ రూపమే యవ్వనం. అమ్మ యవ్వనంలో ఒక తేజస్సు, పటుత్వంతో కూడిన పారవస్యం ఉంటుంది. మద గూన్యత రక్తాక్షి, మద పాటల గండభు, ఎర్రని కళ్ళనిగే ఆ తల్లి బొగ్గల్లో, అరచేతుల్లో, పాదాల్లో మరింత ఎర్రదనం ప్రకాశిస్తోంది. చందనవద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియ, అనంగ కుసుమ, అనంగ మేకల తల్లులు అష్టగంధములతో కలిపిన చందనం అమ్మకు అలంకరిస్తున్నారు. ఈ తల్లి అమృత చైతన్య జ్ఞానానంద స్వరూపిణి. సహస్రారమనే కమల అనే మధువును పానం చేస్తే బ్రహ్మానందమనే మాధుర్యం దొరికి అజ్ఞానమనే అసురత్వం నశిస్తుందని వివరించారు మన గురుదేవులు. సర్వం శ్రీ లలితాదేవి చరణార్పణమస్తు.
నిత్యానంద స్వరూపిణి అనే అమ్మ గురించి చాలా తక్కువ సమయంలో అద్భుతంగా వివరించారు బ్రహ్మరాంబ గారు, ధన్యవాదాలండి. బ్రహ్మానందం అనే మధువు తాగితే అజ్ఞానం అనే మహిషం ముగిసిపోయింది అని ఇక్కడ వివరించారు మనకి చక్కగా. ఇక చాంపేయ కుసుమ ప్రియ కుశల అయిన కుశలేశ్వరి అమ్మవారి గురించి, కులేశ్వరి అమ్మవారి గురించి, కులేశ్వరి విద్య అనే శీర్షికతో వస్తున్నారు ఉషారాణి గారు. ఉషారాణి గారు,
భగవత్ బంధువులందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీ మాత్రే నమః. చాంపేయ కుసుమప్రియ రక్తాక్షి మంత్ర శాస్త్రంలోని ఒక నామమే చాంపేయ కుసుమప్రియ. చాంపేయ కుసుమాలంటే అమ్మకు ప్రియమైనవి. చాంపేయ కుసుమాలకు అర్థం సంపెంగ పువ్వులు, వీటికే నాగకేసరములు అని కూడా అర్థం ఉంది. అసలైన అర్థం సువర్ణ కాంతి కలిగిన పువ్వులు అని. ఇక్కడ కాంతి అనగా జ్ఞానం. కుసుమము ఎప్పుడూ వికసన లక్షణం ఉంటుంది. జ్ఞానంతో వికసించిన భావాలు వాక్యాలు అమ్మవారికి ఇష్టమైన పువ్వులు. సువర్ణము కాంతిని ఎంత తెలియజేస్తుందో అక్షరాలను కూడా తెలియజేస్తుంది. మంత్రములు స్తోత్రములు సువర్ణ కుసుమాలే. మనం పూజ చేసేటప్పుడు భావ కుసుమాలతో పూజించాలి. త్యాగరాజ స్వామి వారు నామ కుసుమాలతో పూజించు అన్నారు. నామాలే కుసుమాలు. పూజ చేసేటప్పుడు నామార్చనలో పువ్వులు వేస్తూ నామాలలోని భావార్థం జ్ఞానార్థం గమనించాలి. జ్ఞానంతో కూడిన భావాలు జ్ఞానంతో కూడిన వాక్యాలు ఈ రెండు అమ్మవారికి ప్రీతికరమైన కుసుమాలు. కుశల కోమలాకార కురు కుల్ల కులేశ్వరి కులకుండాలయ కోల మార్గ తత్పర సేవిత. ఈ గుర్తుని కులేశ్వరి విద్య లేదా కుశలా విద్య అంటారు. కుశల అమ్మవారి పేరు కుశల. కుశలము అంటే గొప్ప యోగము అనియు, లోక వ్యవహారంలో క్షేమము అనియు అర్థం. కుశలత్వం అంటే నైపుణ్యం. కర్మల యందు నైపుణ్యాన్నే యోగము అని అంటారు. కర్మయందు నైపుణ్యం అంటే అద్భుతంగా చేయటమే కాకుండా కౌశల్యంతో చేయటం. కుశల నామానికి మూడు రకాల అర్థాలు ఉన్నాయి. అవి జ్ఞానానంద రూపిణి, జగత్ నిర్వహణ కుశలత్వమే కుశల, క్షేమం. అమ్మ ఆది వ్యాధులు లేని అపాకృత విగ్రహం అని నిరంతరం భావిస్తే మనకు అదే ప్రాప్తమవుతుంది. కుశల క్షేమం కలిగి అయిన తల్లిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే కుశలత్వం మనకు వస్తుంది. కుశలత్వం అంటే అమ్మ కర్మఫలాన్ని ఆశించకుండా కర్మను అహంకార రహితంగా చేయటమే. అమ్మ అనుగ్రహం ఉంటేనే కుశలత్వం వస్తుంది. కుశల అంటే క్షేమరూపిణి, భద్రరూపిణి, మంగళరూపిణి, యోగరూపిణి. కోమలాకార దీనికి అర్థం అమ్మ రూపం చాలా కోమలమైనది. కోమలత్వం శరీర లక్షణమే కాకుండా మనోలక్షణం కూడా. మృదు మధుర స్వభావమునకు కోమలము అని పేరు. మృదుత్వం అంటే సౌమ్యత, వాత్సల్యత, సాత్వికత, శుద్ధ సత్వరూపమే మృదుత్వం. శుద్ధ సత్వం అంటే తమోగుణ రజోగుణ వికారాలు లేనిది. సత్వగుణ లక్షణమే జ్ఞానము, ఆనందము. కురుకుల్లా కుశలా నుంచి కోలమాగ తత్పర సేవిత వరకు అధిష్టాన దేవత కురుకుల్లా. శ్రీ కురుకుల్లా ఏ నమః ఇది ఒక మంత్రం. శ్రీ మన్నగర్ వర్ణనలో కురుకుల్లాదేవి కనబడుతుంది. శ్రీ మన్నగరంలో 25 ప్రాకారాలలో మొదటిది నానా వృక్ష ఉద్యానవనం, 6 కల్పవృక్ష వనాలు, తర్వాత భవ్యమైన కదంబవనం, దీన్ని దాటాక రత్నమయ ప్రాకారాలు, అటు తర్వాత కొన్ని కందకాలు కనబడతాయి. ఈ ప్రాకారాలలో బుద్ధిశాల అహంకారశాల అని 2 ప్రాకారాలు ఉన్నాయి. వీటి మధ్యలో ఉన్నది విమర్శవాపి. ఈ విమర్శవాపిలో ఉన్న జలం పేరు సౌషుమ్నామృతం. ఈ విమర్శవాపి దగ్గర కురుకుల్లా ఉంటుంది. ఈమ యోగ్యుడైన వారికి అమృతం ఇచ్చి దాటిచ్చి తీసుకెళ్తుంది. సాలోక్యముక్తి పొందిన వారు మాత్రమే విమర్శవాపిలోని అమృతం తాగగలరు. ఇది తాగితే కలిగే ఆనందం అద్భుతమైనది. ఇక యోగపరంగా చూస్తే మనలో షట్చక్రమణం నడుమ పద్మాల మధ్యలో ఉన్న నాళంలో ఉన్న రసమే సుషుమ్నామృతం. ఈ సుషుమ్నామృతానికి అధిష్ఠాత్రి కనుక కొడుకుయ్య. ఇక నారాయణ భట్టు పాఠంలో కొడుకుయ్య అని నామాంతరం ఉంది. ఇక్కడ కుయ్య అంటే కాలువ. ఇక ఆర్యా దృష్టిలో దుర్వాస మహర్షి వర్ణించిన శ్లోకం చూద్దాము. గురువింద తరణి నిలయాం కులాచల స్పర్ధి కుచ నమన్మధ్యాం కుంకుమ విలిక్త గాత్రాం కురుకుల్లాం మనసి కుర్మహే సతతం. అమ్మ కురుకుల్లాదేవి ఎర్రని కాంతులతో కుంకుమ పూసుకుని ఉంటుంది. ఆ తల్లియే సుషుమ్న రసాధిష్టాన దేవత కులేశ్వరి. ఈ నామానికి అర్థం కులమునకు ఈశ్వరి. సుషుమ్న నాడిలో మూలాధారం నుంచి ఆజ్ఞ చక్రం వరకు ఉన్న ఆరు చక్రాలకు కులము అని పేరు. ఈ కులమునకు ఈశ్వరి కనుక కులేశ్వరి. కులకుండాలయ మూలాధారమే ఆలయముగా చేసుకున్నదని దీని అర్థం. మొత్తం కులానికి ఆధారం మూలాధారం. ఈ మూలాధారంలో కుండలిని మూడున్నర చుట్లతో ఒక భుజంగిని వలె చుట్టుకుని తల క్రిందికి దించుకున్న పాము వలె ఉంటుంది. ఇది పైకి లేచి సుషుమ్న మార్గం ద్వారా సంచరిస్తూ వెళ్తుంది. ఇలా వెళ్ళినప్పుడు అనుభవానికి వచ్చేది సుషుమ్న రసం. కౌల మార్గ తత్పర సీవిత. కౌల మార్గ తత్పరలు చేసి ఉండబడు అమ్మే కౌల మార్గ తత్పర సీవిత. అమ్మవారిని కుల రూపంలో ఉపాసించే వారే కౌల మార్గులు. కుల అకులయోహో సంబంధ కౌలం అన్నారు. షట్చక్రాలకు సహస్రానికి ఉన్న సంబంధమే కౌలము. ఏ సాధన అయినా తత్పర బుద్ధితో చెయ్యాలి. తత్పరత అంటే ఉత్కృష్టము ఏకాగ్రత ఉంచి చేయటమే. యోగ మార్గము నందే తత్పరత ఉండటమే కౌల మార్గ తత్పరత. వీరి చే సేవింపబడుతుంది కనుక కౌల మార్గ తత్పర సేవిత. ఇది మొదటి అర్థము. ఒకే లక్ష సమూహాన్ని కూడా కులము అంటారు. ఇక రెండవ అర్థం తీసుకుంటే తాతబంధుల సనాతన మార్గంలో మనం సేవిస్తూ ఉంటే అది కౌల మార్గం. వారి వారి కులాచారముల ప్రకారం చేసే పూజలకు అమ్మ సంతోషిస్తుంది కనుక కౌల మార్గ తత్పర సేవిత. మూడవ అర్థం గురు పరంపర ప్రకారం తత్పర బుద్ధితో ఆరాధించటం కౌల మార్గ తత్పర సేవిత. కుమారగణనాథాంబ ఇది మరొక చాలా విశేషమైన నామం. ఈ నామానికి అర్థం కుమారగణనాథులతో ఉన్న అమ్మ అని అర్థం. పిల్లలతో ఉన్న అమ్మను పూజించటం వల్ల వాత్సల్య భావం పెరుగుతుంది. ఇంకా భగవంతుని పిల్లల రూపంలో పూజిస్తే ఫలితం తొందరగా వస్తుంది. రుక్మిణీదేవి కూడా పెళ్లికి ముందు పిల్లలతో ఉన్న అమ్మను పూజించిందట. అమ్మ పిల్లలైన కుమారగణనాథుల గురించి చూద్దాం. ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నదే కుమారభావం. ప్రపంచమంతటా శివశక్తుల సంతానమే. సంతానం అంటే తల్లిదండ్రుల ఉభయ లక్షణములు కలబోసుకున్నది. కుమారుల్లో శివశక్తుల ఉభయ తత్వం ఉంది. కుమారుని ఆరు ముఖాలలో ఐదు ముఖాలు శివునిది. ఆ ఒక్క ముఖం అమ్మ ముఖం. మరొక అర్థం తీసుకుంటే ప్రపంచమంతటా ఉన్నది శివశక్తులు ఉభయలు. ప్రపంచమంతటా ప్రపంచమనగా దిక్కులు. దిక్కులు నాలుగు మరియు పైన క్రింద మొత్తం ఆరు. ఈ ఆరు దిక్కులలో వ్యాపించిన శివశక్తి చైతన్యమే షడానుడైన సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య ఆరాధనలో త్రిమూర్తి ఆరాధన కూడా కలిసి ఉంది. కుసితులైన వారిని దునుమాడువాడు కనుక కుమారుడు. సేనానికి అధిపతి కుమారస్వామి అయితే గణాలకు అధిపతి గణేశుడు. ఈ గణపతి మూలాధారానికి అధిపతి. కుండలిని తీగకు కుదురు మూలాధారం. ఈ కుదురు కుదుర్చేవాడు గణపతి. ఈ కుదురు దగ్గర కూర్చున్నవాడు గణపతి. ఇక్కడి నుండి కుండలిని స్వరూపంలో లేచి ఆరు చక్రాల మీద సాగింది. ఈ చక్రాల మీద నుంచి వెళ్లి ఆరు ముఖాలు వాయుడయ్యాడు కుమారస్వామి. మూలాధారం నుంచి సహస్రానికి పాకిన సర్పరూపమైన షణ్ముఖుని సహస్రంలో ఉన్న శివపార్వతులు ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకోవటమే ముక్తి అన్నారు గురువుగారు. శ్రీ గురుకుళ్ళాయ నమః. సర్వం శ్రీ విద్యాపరదేవతార్పణమస్తు. స్వస్తి.
మేలిమి గుణాల కూడికయే అమ్మవారు అని గురుగారు చెప్పారు దీంట్లో. అలాగే వినాయకుణ్ణి షణ్ముఖుణ్ణి గుంపులు నడిపే దేవుళ్ళు అని చాలా అద్భుతంగా చెప్పారు. సేనాపతి గణపతి అని. ఇక ఈ నామాలలో మనకి కురుకుళ్ళ విద్య చాలా అద్భుతంగా చెప్పారు ఉషా గారు. ఈ నామాలలో మనకి కుమార గణనాథాంబ అనే పేరు వచ్చినప్పుడు నాకు స్మరించినవి గురుగారి శివపదంలోని పాటలు ఏమిటంటే, మొదటిది అమ్మ చేతి పసుపు బొమ్మ ఆగమాల సారమమ్మ అమ్మ పడిని కూరుచున్న అపురూపపు బాలుడమ్మ
అపురూపపు బాలుడమ్మా. ఇందాక స్టార్టింగ్ లో వేశారు మధుకర్ గారి పాట ఇది. అండ్ శరవణ భవ కుమారస్వామి గారి గురించి ఒక అద్భుతమైన పాట రాశారు గురుగారు. అదేంటంటే, శరణం భవ శరవణ భవ శరణం తవ చరణం, తరణం భయహరణం తవ చరణం భవ జలదౌ, కరుణారస కలితం లలితం మధురం, శరణం భవ శరవణ భవ శరణం తవ చరణం అనే ఈ రెండు పాటలు నాకు గుర్తొచ్చాయి. మరి ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా గబుక్కున, అది దాని ఆన్సర్ చెప్పేసి. గుప్త సంధ్య అంటే ఎప్పుడు అంటే మధ్యరాత్రి. అది మధు గారు, లక్ష్మి గారు, గాయత్రి గారు, రాజేశ్వరి గారు, అనిల్ గారు, సుభాషిణి గారు వీళ్ళందరూ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ అండి. ఇక తర్వాత నవవిధ విభూతులు అనే శీర్షికతో అమ్మవారి తుష్టి, పుష్టి, శాంతి తదితర నామాలను వివరిస్తున్నారు శాంతి ఆకెళ్ళ. ఆవిడ ఆవిడ పేరు అర్థం ఆవిడే వివరిస్తున్నారు. ఇక్కడ కాలిఫోర్నియా నుంచి చెప్తారు శాంతి గారు.
శ్రీ గురుభ్యో నమః. నేను ఈరోజు చెప్పబోయే నామాలు తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తి, మతి, కాంతి, నందిని, విఘ్ననాశిని, తేజోవతి. ఇందులో తుష్టి, పుష్టి, మతి, ధృతి, శాంతి, స్వస్తి, మతి, కాంతి, నందిని, వీటిని నవశక్తులు అంటారు. ఇవి నవ విభూతులు. గురువుగారు ఇక్కడ చెప్పారు భగవంతుడు అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఫోర్స్ అని. ముందుగా మొదటి నామము తుష్టి. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత. తుష్టి అంటే సంతోషం. ఇది చాలా గొప్ప గుణం. తృప్తి చాలా గొప్ప గుణం. తృప్తిగా ఉన్నవాడు నిండుగా ఉంటాడు. ఇది ముందుగా ఉండవలసిన లక్షణం. తర్వాత పుష్టి. యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత. పుష్టి అంటే నిండుతనం. పోషించేది పుష్టి. పుష్టులు 9 రకాలు. అవి వాక్ పుష్టి, జ్ఞాన పుష్టి, శరీర పుష్టి, ఇంద్రియ పుష్టి, ధనధాన్య పుష్టి, ప్రజాపుష్టి, పశు పుష్టి, గ్రామ పుష్టి, ధర్మ పుష్టి. ఈ పుష్టులకు దైవము పరమాత్మ. దేవదారు వనము అనబడే క్షేత్రంలో పుష్టిదేవి ఉంది. తర్వాతి నామం మతి. మతి అంటే బుద్ధి. బుద్ధియే అమ్మవారు. భగవంతుడు బాగు చేయడానికి మంచి బుద్ధి ఇస్తాడు. సృష్టిలో బుద్ధి శక్తి అమ్మవారు. ఏ మతిని మనం కోరుకోవాలి అంటే శుభావరహ అని చెప్పారు గురుగారు. అంటే వేదమానిరత అంటే వేద ధర్మములతో కూడిన బుద్ధిని మనం కోరుకోవాలి. దేవతలు కూడా మతిని పూజిస్తారు. ఆ మతి ఒక్కటే సుఖాన్ని ఇస్తుంది. బుద్ధి బ్రహ్మమునందు నిలిచిపోతే దానిని అఖండాకార బుద్ధి అంటారు. సాధనా బుద్ధిని నిశ్చయాత్మక బుద్ధి అని అంటారు. తర్వాతి నామము ధృతి. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే నిలకడ. మనస్సు యొక్క నిలకడే ధృతి. ఈ గుణము అమ్మ అనుగ్రహం వల్ల మాత్రమే కలుగుతుంది. ధృతి రూపంగా సత్స్వరూప యోగానికి వెళ్ళగలము. అమ్మ అంటే బతుకు. బతుకమ్మ. బతుకమ్మ అంటేనే చిచ్చక్తి చేతనారూప. బతుకమ్మ గుణాలే ఇవి. యాదేవి సర్వరూపేషు ధృతి రూపేణ సంస్థిత అని నమస్కారం చేసుకుందాం. పిండారకము అనే క్షేత్రంలో ఉన్న అమ్మవారి పేరే ధృతి. తర్వాతి నామము శాంతి. యాదేవి సర్వభూతేషు శాంతిభూతి శాంతి రూపేణ సంస్థిత. ఈ శాంతి అంటే ఏమిటి? అలజడి లేని స్థితిని శాంతి అంటారు. ఇది సత్వగుణము యొక్క ప్రసన్న లక్షణం. తుష్టి, పుష్టి, మతి, ధృతి వల్ల మనస్సు పొందే ప్రసన్న గుణమే శాంతి. దీనిని ప్రసాద గుణము అని కూడా అంటారు. శాంతము అంటే సామాన్యమైనది కాదు. మలమాయ వికారాలు తొలగిపోతే ఉండే స్థితిని శాంతి అంటాం. అది ఎలా ఉంటుంది? మనకి మలమాయాలు ఉన్నంతకాలం అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. అందుకే ఇక త్యాగరాజు గారు శాంతము లేక సౌఖ్యము లేదు అని పాట రూపంలో మనకి మలమాయా వికారాలు పోయినవాడు బ్రహ్మానందం పొందగలడు అని మనకు ఇచ్చిన వేదాంత సందేశం. శాంతికి అర్హులైన శాంతి అర్హులైన వారికే దొరుకుతుంది. శాంతి అయిన స్థితిలో యోగంలో ఎక్కడ లభిస్తుంది అంటే విశుద్ధ చక్రం దగ్గర. విశుద్ధ చక్రానికి జీవుడు అని పేరు. విశుద్ధి చక్రము ముక్కు నుంచి 10 అంగుళాల కిందకి వస్తే అక్కడ ఉంటుంది. శాంతికి సాధనపరమైన అర్థం ఏమిటంటే అపరాధన సహిష్ణుత్వం. అంటే అపరాధం చేసిన వాడిని క్షమించే గుణం కూడా. దేచక పూరక కుంభకాలు చేసినప్పుడు ఈ స్థితి లభిస్తుంది. శాంతిదేవి కర్ణాటకలో గోవా అనే ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ తర్వాతి నామము స్వస్తిమతి. స్వస్తి అంటే మేలు ఉన్నది, మేలు అయిన స్థితి. మేలు అయినది అంటే బ్రహ్మము. ఈ భావము అమ్మవారి అనుగ్రహం వల్లే రావాలి. స్వస్తి పలకడం అని మేము చాలాసార్లు వింటాం. స్వస్తి పలకడం అంటే మంచిని కోరుకోవడం. నాశనము లేనిది స్వస్తి. స్వస్తిని స్వభావముగా గల తల్లి స్వస్తిమతి. దీపానికి స్వస్తిమతి అని పేరు ఉంది. తర్వాతి నామము అవినాశి అయినది స్వస్తి. సత్యానికి సత్యమైనది స్వస్తి. ప్రాణానికి సత్యము అని పేరు. స్వస్తిమతి బ్రహ్మస్వరూపిణి. తర్వాతది కాంతి. ఇప్పటిదాకా చెప్పినవి స్త్రీ రూపములు. ప్రతి జీవుల్లో ఉండే జీవకళ కాంతి. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. తర్వాతి నామము నందిని. నందిని అంటే ఆనంద స్వభావము. కామధేను పేరు నందిని. నందిని నామస్మరణం చేస్తే కామధేనువులాగా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పారు గురుగారు. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు కాబట్టి ఆయనకి నందీశ్వరుడు అని పేరుట. ఆయన ఎప్పుడూ ఆనందంగా ఎందుకు ఉంటాడు అంటే ఇక్కడ గురువుగారు చెప్పారు, ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. ఆయనకి లేని ఆనందం ఏముంది, అందుకే ఆయన ఆనందీశ్వరుడు నందీశ్వరుడు అని. తర్వాతి నామం విఘ్ననాశిని అంటే విఘ్నాలు తొలగించినది. చివరి నామము తేజోవతి. ఇది పదో నామము. ముందు 9 శక్తుల్ని సంపాదించిన వాడు ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాట. దీనినే తేజస్సు అంటారు. ఏ పని అయినా చేయగలిగిన శక్తిని తేజస్సు అంటారు. తేజస్సుని ప్రతాపపరంగానూ వాడచ్చు, పరాక్రమంగా కూడా వాడచ్చు అని చెప్పారు. ప్రకాశాలకు ప్రకాశమైన తల్లి లలితాస్వరూపిణి. తేజోవతి నామము లలితాశాస్త్ర నామాల్లో ఎలా పరుచుకుని కనబడుతుంది అంటే 35 కిరణాల రూపంలో అని చెప్పారు గురుగారు. అంటే 35 శ్లోక పాదాలు. ఇది అహోరాత్రంగా ప్రకాశిస్తున్న అమ్మవారి తేజస్సు. ఆ తేజస్సులో ప్రకాశించే తల్లే తేజోవతి. ఏ కార్యాన్ని సాధించాలన్నా ఈ 10 నామాల్ని ఒక గుత్తిలా చేసుకుని ధ్యానిస్తే చాలని చెప్పారు గురుగారు. ఈ 10 నామాల్ని ఒక గుత్తిలో చేసి ప్రతిరోజు సాధన చేస్తే మన సాధన సాఫల్యం అయ్యి తేజోవతి శక్తి లభిస్తుంది అని చెప్పారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
నందిని అన్న పరమ పవిత్రమైన నామ వివరణతో పాటు నవవిధ విభూతుల్ని వివరంగా అందించారు శాంతి గారు. ఇక శివశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి గురించి మాలిని మంత్ర విశేషాలు అనే శీర్షికతో వివరించడానికి వస్తున్నారు శివరాణి గారు. ఈవిడ అక్షరాభ్యాసం గురించి చేసిన రీసెర్చ్ గురుగారు చాలా మెచ్చుకున్నారు. మాలిని మంత్రం పోర్షన్ ఈవిడికి రావడం చాలా ఆనందదాయకం. శివరాణి గారు
నమస్కారం అండి. గురువే నమః. వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన మాలిని మంత్ర విశేషాలు అండి. త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. నేత్రశక్తిని చెప్పారంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానాత్మనే నేత్రత్రయాయ అన్నారు. తల్లికి 3 కన్నులు, సూర్య చంద్ర అగ్నులు. మన శరీరంలో వాక్కు యందు అగ్ని, మనస్సు యందు చంద్రుడు, క్రియలో సూర్య తేజస్సు ఉంటాయి. త్రినయనాలతో త్రిలోకాలను త్రికాలను పరిశీలించే తల్లి ఈమె. తేజోవతి నామానికి అనుసంధానం చేస్తే అహోరాత్రాలు తేజస్సు అమ్మ అని చెప్పేటందుకు సౌందర్య లహరిలో శంకరులు అంటారు 48 శ్లోకంలో, అమ్మ ఒక సూర్యాధిపత్యం కలిగిన నేత్రం పగలు, చంద్రాధిపత్యం కలిగిన నేత్రం రాత్రిని, నీ పాలనేత్రం సంధ్య తేజస్సును తెలియజేస్తుందమ్మా అన్నారు ఆ పద్యంలో, ఆ శ్లోకంలో. లోలాక్షి అంటే ఆసక్తి, చలనత్వం అని అర్థం. గమనశీలమైన తేజోయుతమైన నేత్రములు కలది అమ్మ. పరమేశ్వరుడి యందు లోలాక్షి ప్రేమభావంతో, భక్తులపై లోలాక్షి వాత్సల్య భావం కలిగి ఉంటుంది. ఇక కామేశ్వరి. కామేశ్వరీచ్చ కామాఖ్యం కామరూప నివాసిని తప్త కాంచన సంకాశాం తాం నమామి సురేశ్వరీం. ఇందులో కామేశ్వరి, కామాఖ్య, కామరూపిణి అని 3 శబ్దాలు చూపించారు. ఇది దేవి పురాణంలోని జగదంబ కామాఖ్యాదేవి పూర్ణ రూప మంత్రాన్ని శివుడు నారదుడికి ఉపదేశించిన మంత్రం ఇది. అమ్మ శివుడి సంకల్ప శక్తి స్వరూపిణి. ఉపాసకానాం కార్యార్థం బ్రాహ్మణ రూప కల్పన స్వేచ్ఛయా ఉపాస విగ్రహ అన్నారు. అంటే కామం అంటే ఇచ్చ, అమ్మ తన భక్తులను అనుగ్రహించుటకు ఉపాసకుల కార్యార్థం ఇచ్చతో స్వేచ్ఛగా సచ్చిదానంద రూపమును స్వీకరిస్తుంది. శివ సంకల్ప శక్తి ఉపాసనయే లలితాదేవి. మంత్రపరంగా కామబీజం ఈ కామరూపిణి అయిన తల్లికి యోగేశ్వరి అనే పేరుంది. ఈమె కామాఖ్యాదేవి, ఒరిస్సాలో ఉంది. మాలినీదేవి ఎలా ఉంటుందంటే రత్న హిరణ్యవర్ణ సువర్ణ రజిత కుసుమ ధాతు మాలలు ధరించిన అమ్మ కనుక మాలిని అంట. మాలిని, హంసిని, మలయాచలవాసిని, విశుద్ధ చక్ర నిలయ, ఈ నామాలన్నీ మాలిని మంత్రానికి సంబంధించిన నామాలు. అసలు మాలిని అంటే అకారం నుండి క్షకారం వరకు అక్షర శక్తుల మాల మాలిని మంత్రము. ఈ అక్షర క్రమం వచ్చింది పరమేశ్వరుని డమరకం నుండి. 14 సూత్రముల యొక్క విస్తరణలో 50 అక్షరాలు వచ్చాయి. విస్తరణలో 50, అసలు 43, విస్తరణలో 50 అక్షరాలు వచ్చాయి. ఈ పంచాశత అక్షర క్రమం మంత్రశాస్త్రం. అక్షర మంత్రమును అక్షరాభ్యాసం అనే పేరుతో పిల్లలకు ప్రథమంగా మనం ఉపదేశిస్తాము. అక్షరాలకు రాజశ్యామల బీజాక్షరాలను అటు ఇటు సంపుటం చేసి అక్షరములకు నాదం మేళవించి మాలిని మంత్రం తయారు చేస్తారు ఋషులు. శ్రీమాత్రే నమః అని అక్షరమాలను స్మరించి, అంటే మొత్తం అక్షరాలను స్మరించి మళ్ళీ శ్రీమాత్రే నమః అని ముగించితే అది పెద్ద ఉపాసన అవుతుంది. మాలిని మంత్రం శ్వాసగమనంతో ఉంది కాబట్టి హంసిని అన్నారు. ప్రాణశక్తిని హంస అంటారు. సూర్యుడు ప్రాణశక్తి యొక్క ముద్ద. హకారం శివరూపం, సకారం శక్తి రూపం. ఉశ్వాసం శివరూపం, నిశ్వాసం శక్తి రూపం. జీవుడు ఎప్పుడు త్రిప్పుకుంటున్న అక్షమాల అజపా మంత్రం, అది శ్వాస. హంస పరమాత్మ రూపంగా సర్వ జనాంతరంలో ఉన్నాడు. హంస పేరు సూర్యుడికి కూడా చెప్పారు. హంస శరీరానికి ఎలాగో ప్రపంచానికి సూర్యుడు అలాంటి వారు. స్థావర జంగమాలకు సూర్యుడు ఆత్మస్వరూపుడు. ఆత్మ వల్ల జీవుడు, సూర్యుడి వల్ల ప్రపంచం చైతన్యం పొందుతున్నారు. హంసకు ఈం కలవగానే హంసిని అమ్మవారయ్యారు. ఇంకా ప్రాణశక్తి సరస్వతి అనే శృతి వాక్యాన్ని గురించి తెలుసుకున్నాం. వస్తు వివేక జ్ఞానం హంస అన్నారు. వివేకం అంటే సమర్థవంతంగా వేరు చేసి చూడగలగడం. ఉశ్వాస నిశ్వాసలు తిరిగే ఊపిరి హంస. శక్తి స్వరూపుని సరస్వతి. హంస ఊపిరి కనుక జ్ఞానం వివేకంపై ఆధారపడి ఉంటుంది. అందుకు జ్ఞానం సరస్వతి, వివేకం హంస. మాత అంటే మాతృక వర్ణ రూపిణి అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఈ తల్లి ఉంటేనే వాక్కులు, వాక్యాలు, మంత్రాలు అన్ని వెలుస్తాయి. మంత్రం ఎలా అవుతుందో ఋషులకు మాత్రమే తెలుస్తుంది. మాలిని మంత్రం సాధన ఎలా జరుగుతుందంటే కులంలో విభజన అయిన అక్షరాలు అన్ని షట్చక్రాలలో ఉంటాయి. మాలిని మంత్రము సర్వవర్ణములు సహస్రంలో శివశక్యాత్మకంగా ఉంటుంది. మన ప్రాణశక్తి వల్లనే అక్షరాలు పలుకుతున్నాము. మేధావులు తరించడానికి గురువుల వద్ద మంత్రోపదేశం స్వీకరిస్తారు. మంత్రానికి ప్రాణశక్తికి అనుబంధం ఉన్నది. ప్రాణశక్తికి ఆత్మశక్తికి అతి దగ్గర సంబంధం ఉంది. ఆత్మ యొక్క చైతన్యం తీసుకోవాలంటే ప్రాణశక్తితో మేళనం జరగాలి. మరి ప్రాణశక్తి కావాలంటే మంత్రశక్తి కావాలి. మనస్సును మంత్రంతో కుదుటపరుస్తాం. అందుకు మంత్రం అత్యంత ప్రధానం. మాలిని అక్షరూప మంత్రాన్ని చెప్తూ అనుసంధానం చేస్తే శ్వాస విద్యను హంసిని అన్నారు. ఇంకా మలయాచల పర్వతంపై ఉన్న తల్లి మలయాచలవాసిని. కేరళలోని పరశురామ క్షేత్రంలో ఈ దేవిని భగవతీ దేవిగా అక్కడ ఆరాధిస్తారు. మాలిని, హంసిని, మాత, మలయాచలవాసిని నామాలకున్న అనుబంధం ఏంటో తెలుసుకుందాం. మాత అంటే ఓంకార స్వరూపిణి. ఓంకారం అన్ని అక్షరాలకు మూలం. ఓంకారం స్థూల రూపులు ఆ ఊ మాలో ఉన్న సృష్టి స్థితిగా ఉన్నది తల్లి మాత. స్థూలనాదం మకారంతో ఆగిపోతుంది. ఓంకారంలోని స్థూలనాదం ఓంకారం ఎక్కడి నుండి ప్రారంభమైందో ఆ పరమ చైతన్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఆలోకి మళ్ళీ కలిసిపోతుంది అన్నట్టు. ఇది మాకి పైన ఉన్న స్థితి, త్రిగుణాతీతమైన బ్రహ్మస్థితి. ఇది ఆ ఊమాలు త్రిగుణాలతో కూడిన బ్రహ్మం. ఇది సగుణ నిర్గుణ బ్రహ్మములు కలిసి ఒక్కదాన్నే మనం తెలుసుకోగలగాలి. ఒకదానిలోనే ఉంటాయి కానీ అది ఏంటిది అన్నది మనం బాగా తెలుసుకోగలగాలి. తురియ సమాధి స్థితికి తీసుకెళ్తుంది ఇది. ఇది తెలియాలంటే మాలిని హంసిని మనలో నడయాడుతున్న శ్వాస హంసరూపిణి అయిన తల్లిని మనం ఆజ్ఞాచక్రం వరకు సాధనలో తీసుకువెళ్ళగలిగితే తర్వాత మకారం లయించిపోతుంది, ఎందులో ఓంకారంలో లయించిపోతుంది. అప్పుడు మకారం లయించిన స్థితి అచలం. అందుకోసమని అది మలయాచల వాసిని అని చెప్పారండి. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
మకారం లయించిన స్థితి మలయాచలం, అచలమైన తురియ భూమిక సహస్రారం అని గురుగారు చెప్పిన మాలిని మంత్ర విశేషాలు చాలా అద్భుతంగా చెప్పారు శివరాణి గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రెండు క్వశ్చన్స్ అడుగుతాను కొంచెం ఫాస్ట్గా. ఫాలనేత్రము ఏ స్థితిని తెలియజేస్తుంది? ఫాలనేత్రము ఏ స్థితిని తెలియజేస్తుంది? ఇంకోటి ఏంటంటే అజపాజపం అంటే ఏంటి? ఈ రెండుకి అంటే అజపాజపం అంటే ఏంటి, వీటికి ఆన్సర్స్ మీరు పంపించండి. అండ్ దెన్ ఒకరిద్దరు పంపించిన తర్వాత మిగతా వాళ్ళు మానేయండి. సేమ్ థింగ్ చెప్తున్నాను ఎందుకంటే రిపీట్ అవుతుందని. ఇప్పుడు శ్రీ సుముఖై నమః అనేటటువంటి శీర్షికతో మన ముందరికి సుముఖి మంత్ర విశేషాలు అందించడానికి వస్తున్నారు పుష్య గారు క్లీవ్లాండ్ నుంచి. పుష్య గారు.
ఓం గణేశాయ నమః. స్పష్టంగా వినపడుతుంది కదండి? ఏం లేదు, మణిద్వీపం నుంచి మాట్లాడుతున్నా కదా, సో సిగ్నల్ సరిగ్గా ఉన్నాయా లేదా అని. ఇదిగో అమ్మ ఎదురుకుండానే ఉన్నా, వినపడుతోందా? ఓకే. అమ్మని చూస్తున్నా, ఆ చక్కని నవ్వు చూస్తున్నా, ఆ బుగ్గలు ముక్కు నుదురు జడ ఎంత బాగుందో అమ్మ, అందుకే అన్నారు సుముఖి అని. ఆ కనుబొమ్మలు చూసారా, తీర్చిదిద్దినట్టు సుబ్రూహు, పైగా అవి సంధ్యాదేవి తేజస్సుతో ఉన్నాయట. ఇంత చక్కని అమ్మను చూస్తే చూసే మనకు శోభ, అందుకే అన్నారు శోభన అని. ఆ నవ్వు అలా చూస్తూ ఉండాలని అని అంత శక్తి నాకు లేదు, అది తట్టుకోలేక ఇదిగో వెనక్కి పారిపోయి అమ్మ జడ దగ్గర చేరి ఆ పువ్వులు సర్దుతున్నట్టు, ఆ ఆభరణాలు కాస్త అటు ఇటు కదుపుతున్నట్టు అలా చేస్తున్నాను. కానీ మళ్ళీ అమ్మ నవ్వు చూడాలనిపిస్తోంది, అందుకని మెల్లగా వెనకాతల వైపు నుంచి ఆ సింహాసనం ఎక్కి అమ్మను భుజాల దగ్గర పట్టుకొని ఇలా ముందుకు వంగి ఆ నవ్వు ఇంకోసారి చూస్తున్నా. ఏం బాగుందో, ఇంతలో జారి కింద పడ్డాను. పడితే పడ్డా గాని అమ్మ పాదాల దగ్గర పడ్డాను. ఎర్రగా పద్మంలాగా ఎంత బాగున్నాయో ఆ మువ్వలు, ఆ పారాని, ఆ గోర్లు. చిన్నప్పుడు మా తాతయ్య కాలు పట్టేదాన్ని, ఇప్పుడు అమ్మ పాదాలు దొరికి కాసేపు పడతానే. ఎంత మెత్తగా ఉన్నాయో ఏంటో, ఇంకోసారి అమ్మ నవ్వు చూడాలనిపిస్తోంది. అరే ఆశ్చర్యం, ఇంతసేపు పాదాలు ఒకటే పద్మం అనుకున్నాను, ఇప్పుడు ముఖం కూడా అలానే ఉంది, చేతులు అలానే ఉన్నాయి. అబ్బా, అమ్మ కూర్చున్నది పద్మం మీదే, అమ్మ ఇంటి చుట్టూ ఉన్నవి పద్మాలే, అమ్మ పేరు కూడా పద్మిని. చూసారా, అమ్మ రూపంలోను పేరులోను స్వభావంలోను సంపూర్ణంగా వికసించిన పద్మంలాగా ఉంది, అందుకే అమ్మను నలిని అని అన్నారు. ఏంటిది చల్లగా, నాన్న జటాజూటం నుంచి గంగాజలం పడింది. ఓ, నలిని అంటే గంగమ్మ పేరు కూడా కదా. ఇటువైపేమో దేవతలందరూ అమ్మని సురనాయిక అని కొలుచుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ రాక్షసుడు వచ్చినా అమ్మే కదా నాయకురాలు, వారిని రక్షించేది అన్నట్టు అమ్మ కంఠం నుంచి ఆ మధుర ధ్వని వినపడుతోందా మీకు? ఇందాక రెండు పాటలు కూడా విన్నారు మీరు, దాన్ని కలకంటి అంటారు. మనలో విశుద్ధ చక్రం ఉంది కదా, అది జీవుడి స్థానమట, ప్రాణస్థానం. మనము అమ్మను తలుచుకుంటూ పాటలు పాడినా మాట్లాడినా ఆ స్థానం నుంచే కదా వచ్చేది. అప్పుడు ఆ చక్రం శుద్ధి చెంది మనం తొందరగా అమ్మను చేరుకుంటామట. పరమేశ్వరుడు నీలకంఠుడు, కాలకంఠుడు, అందుకే అమ్మ కాంతి. ఇది కాళీదేవి రూపం కూడాను. ఇంకా కాంతులు చుట్టూను ఇవన్నీ అమ్మవే. అన్ని కాంతులు కలిస్తే కాంతిమతి మన అమ్మ, ఇచ్చాశక్తి స్వరూపిణి. పరమాత్మ ఇచ్ఛ అదే సంకల్ప శక్తి, దానితో ప్రకృతిలో ప్రథమ స్పందన ఏర్పడింది కదా, అది క్షోభ. అందులో నుంచి మొత్తం ప్రపంచం అనే క్షోభ వచ్చింది. మరి అమ్మే కదా పరమాత్మ ప్రథమ స్పందన, అందుకని అమ్మను క్షోభిని అన్నారు. ఇంకా అమ్మ శక్తి ఎంతని చెప్పగలము, అన్నిటిలోనూ దూరి ఏకకాలంలో అన్నిటిలోనూ ఉండి అన్నిటినీ నడిపిస్తుంది, సూక్ష్మరూపిణి. అమ్మకు 64 ఉపచారాలు ఉన్నాయి కదా, నేను బాగా ఆలోచించా అందులో నేనేం తీసుకోవాలి అని. అవేం నాకొద్దు, అమ్మ ఎదురుకుండా గాలిలో చిన్న ధూళినై ఎప్పుడూ ఆ చిరునవ్వు చూస్తూ ఉండిపోవాలి. నేనైతే అది ఫిక్స్. మీరు మీకేవేం కావాలో తీసేసుకోండి, నాకు మాత్రం అది కావాలి. శ్రీ సుముఖ్యై నమః. ఉంటానండి, మరి అమ్మ నవ్వును చూసే పనుందిగా నాకు. అందరికీ శ్రీరామ రక్ష, స్వస్తి.
పుష్య గారు, మీ భావ జగత్తులోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లిపోయి మేము కూడా అమ్మని అక్కడే నుంచి చూసి వచ్చినట్టుగా వివరించారండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇవి చెప్పిన దాంట్లో నళిని అనే మరో దివ్య నామం గురించి కూడా మనం తెలుసుకున్నాం. శివదూతి విద్య వివరణ ఇక్కడతో అయింది. కాలకంఠి అనే నామంతో ఒక పాట గుర్తొస్తుంది నాకు, అంటే ఇచ్చిన వివరణ ప్రకారం మళ్ళీ శివశక్తి అభేదవే కదా అందుకని. ఆది దేవుడసిత కంఠుడన్ని చోట్ల రక్ష, శంభుడు మా పాలి స్వామి సర్వకాల రక్ష. ఆది దేవుడసిత కంఠుడన్ని చోట్ల రక్ష, శంభుడు మా పాలి స్వామి సర్వకాల రక్ష. అసిత కంఠుడు అన్న కాలకంఠి అన్న ఒకటే అని ఈ పాట నాకు గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఇందాక మనం అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ వచ్చేసాయండి. అది ఏంటి అంటే, అజపజపం అంటే ఏంటి అంటే అది శ్వాసని తెలియజేస్తుంది. అలాగే ఫాలనేత్రం ఏ స్థితిని తెలియజేస్తుంది అంటే సంధ్యాస్థితిని తెలియజేస్తుంది. ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు నేను నేమ్స్ కొంచెంసేపాకు చదువుతాను. ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ కి మనం వెళ్ళిపోవాలి కాబట్టి. అధిష్టాన దేవతలు అనే శీర్షికతో వజ్రేశ్వరి మొదలగు నామాల అర్థాలు చెప్పడానికి వస్తున్నవారు విద్యగారు. విద్యగారు.
శ్రీమాత్రే నమః. ఈ శీర్షికలో గురుగారు అత్యద్భుతంగా ధాతువుల గురించి వివరించారు. 476వ నామం విశుద్ధి చక్ర నిలయా నుండి 535వ నామం యాకిన్యంబ స్వరూపిణి, ఈ 71 నామాలు ఒక గుత్తి. ఈ నామాల వల్ల మన శరీరాన్ని అమ్మ ఎలా నడిపిస్తుందో తెలుస్తుంది. మన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి. సప్త ధాతువులు చర్మం, మాంసం, ఎముక, రక్తం, మధ్య, మేధస్సు, శుక్రం. సప్తధాతువుల యొక్క దేవతలు వారాహిదేవి యంత్రం గిరిచక్రంలో ఉంటారు. మనకి రోగాలు వచ్చిన వాటిని నిర్మూలించాలంటే ఈ సప్తధాతుల్ని ధ్యానించాలి. వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ, వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, ఈ 7 నామాలు ఒక విద్య. ఈ నామాలన్నీ భావనాత్మకంగా సాధన చేస్తే శరీరానికి పుష్టినిస్తుంది. అంతేకాకుండా యోగపరంగా, ఆధ్యాత్మిక పరంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి సాధనకు పనికి వచ్చే మంత్రముల వరుస. 97వ శ్లోకం నుండి 110వ శ్లోకం వరకు ఒక విశిష్టమైన పరంపర ఉంది. ఇది ప్రత్యేకంగా ఒక గ్రంథం కూడా. వజ్రేశ్వరి అమ్మవారి దివ్యనామాల్లో ఒకటి. శ్రీచక్రంలో బిందు తర్వాత త్రికోణం ఉంటుంది. ఇది 2వ ఆవరణ. త్రికోణంలో 3 దేవతలు ఉంటారు. వారు మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగ్గమాలిని. ఇది కాకుండా తిథి దేవతలు శుక్లపక్షంలోని షష్ఠి తిథి యొక్క అధిదేవత వజ్రేశ్వరి. త్రిశక్తులలో వజ్రేశ్వరి చెప్పబడుతోంది. ఈ తల్లి విశిష్టత ఏమిటంటే ఈ తల్లి వాక్శక్తికి అధిష్టాన దేవత, ముఖ్యంగా విశుద్ధ చక్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ నుండి చక్రధ్యానం చెప్పబడుతుంది. కొన్ని రకాల చక్రధ్యానం ఏమిటంటే ఒక్కొక్క దళాన్ని భావించి అందులోని అధిష్టాన దేవతను ఆరాధించడం. మూలాధారంలో గణపతిని, స్వాధిష్టానంలో బ్రహ్మను, మణిపూరంలో విష్ణువును, అనాహతంలో పరమేశ్వరుని, విశుద్ధ చక్రంలో జీవేశ్వరుని. ధాతు దేవతలు పుష్టిని కలిగించే దేవతలు. మన శరీరం అంతా సప్తధాతువులతో నిండి ఉంటుంది. ఇవి బాగుంటేనే మన జీవనయాత్ర బాగుంటుంది. ధాతు వ్యవస్థ అంతా నిర్మించేది ఆ పరాశక్తే. ప్రపంచం అంతా మరియు శరీర నిర్వహణ అంతా అమ్మవారి పని. ఇది చేసేటప్పుడు ఒక్కొక్క శక్తితో నియంత్రణ చేస్తుంది. చక్రంలో ఏ వర్ణంలో దేవత ఉంటుందో వారి ఆవిడ ధరించే ఆయుధములు, ఆవిడ పరివార దేవతలు, ప్రయోజనం, తర్వాత నైవేద్యం ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనేది వసిన్యా దేవతలు మనకి శ్లోకాల్లో అత్యద్భుతంగా అందించారు. సులభంగా కూడా మనం సాధన చేసుకోవచ్చు. వజ్రేశ్వరి ప్రధానంగా వాక్శక్తి.
వాక్కే వజ్రం. వజ్రంకి ఎంత శక్తో వాక్ కూడా అంత శక్తి ఉంటుంది. విశుద్ధ చక్రం అంటే కంఠం, అందుకే వజ్రేశ్వరి. ఈ నామాన్ని జపంగా చేసుకోవచ్చు. శ్రీమన్నగరంలో వజ్రేశ్వరి దేవి ఉన్నారు. 12వ ప్రాకారము వజ్రమయ్యి ప్రాకారం, దానికన్నా ముందు ప్రాకారం 11వ ప్రాకారం, ఈ రెండింటి మధ్యలో వజ్రమయ్య అనే భూమి ఉంటుంది. ఆ భూమిలో ఒక అత్యద్భుతమైన తీర్థం ఉంటుంది. ఈ జలం తీసుకుంటే శరీరం వజ్రమయం అవుతుంది. హనుమంతుని వజ్రకాయుడు అంటారు. ఈ నామాన్ని స్మరిస్తే శరీర దారుఢ్యం లభిస్తుంది. ఇక్కడ వజ్రేశ్వరుడు ఇంద్రుని అనుగ్రహించింది. భండాసురుడు వజ్రాయుధం మింగేశాడు. ఇంద్రుడు ఈ వజ్ర ప్రాకారంలో అప్పుడు తపస్సు చేశాడు. అప్పుడు అమ్మవారు ఆ వజ్రాయుధాన్ని తిరిగి ప్రసాదించింది. తిరిగి ఇంద్రుడు వజ్రాయుధుడు అయ్యాడు. వజ్రేశ్వరి దేవి మనకు వాక్శక్తి శరీర దారుఢ్యం ఇస్తుంది. తర్వాత నామం వామదేవి. అనాహత చక్రంలో వామదేవిని ధ్యానిస్తాం. శివుడికి వామదేవుడు అని పేరు. ఆయన శక్తి వామదేవి, మిగుల అందగాడు. వామదేవుడు పరమేశ్వరుని పంచముఖంలో ఉత్తరముఖం కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తాడు. తర్వాత నామం వయోవస్థ వివర్జిత. వయస్సు అవస్థలు మన శరీరానికి వస్తాయి, పెరుగుతుంటే వస్తాయి. బాల్యం నుండి ముదసలి వరకు అవస్థలు ఉంటాయి. చివరి అవస్థ మరణం. వయస్సు అవస్థ రెండు తల్లికిలేవు. కాలం యొక్క దోషం ఏమీ లేనటువంటి తల్లి. కాలాతీత తత్వాన్ని ఉపాసించాలి మనం ఎల్లప్పుడూ. ముక్తి పొందగలం. ఆ తల్లి కాల వ్యవస్థకు అతీతురాలు. అమ్మవారి సిద్ధనామాల్లో సిద్ధేశ్వరి, సిద్ధవిద్య, సిద్ధమాత, యశస్విని. అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని సిద్ధులు లభిస్తాయి. చైతన్య మహాప్రభుకి నారాయణ పాదం ఒకనాడు కనిపిస్తుంది. ఎంతో పరమానందం పొందుతాడు. కృష్ణ మంత్రం ఇవ్వగానే భావ సమాధి పొందారు. అలా ఆ సిద్ధుని సిద్ధింపచేసింది సిద్ధేశ్వరి. సిద్ధులకు ఈ తల్లి ఈశ్వరి. సిద్ధ విద్య రెండవ సిద్ధినామం. విద్య అంటే ఉపాసన మరియు మంత్రం. స్త్రీ రూపమైన మంత్రశాస్త్రాలకు విద్య అని పేరు. సిద్ధ విద్యలు 10. అవేమిటి అంటే అవే దశమహా విద్యలు. అవి కాళి, తార, షోడశి, చిన్నామస్త, బగళాముఖి, ధూమవతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. వీటి రూపం కూడా లలితాంబ. శ్రీ విద్య దశమహా విద్యలో మూడో విద్య. ఈ విద్యనే లలిత విద్యని, షోడశీ విద్యని, త్రిపురా విద్యని, సుందరి విద్య అని కూడా అంటారు. శ్రీ విద్యని సిద్ధి విద్య అని కూడా అంటారు. 9 విద్యలు శ్రీ విద్యల్లో ఉంటాయి. వైరాగ్యంలో, వివేకంతో, సమయాచార పద్ధతుల్లో ఉపాసించాలి దశమహా విద్యలను. మోక్ష విద్యలే. శ్రీ విద్యకి సిద్ధ విద్య అని విశేషంగా అనాలి. మహాషోడశ్రీ శ్రీ విద్య అని అంటారు. శంకరులు కూడా శ్రీ విద్యని స్వీకరించి వారి పీఠంలో శ్రీ విద్యను జరిగేలాగా నియమించారు. ఈ విద్య ఉపాసనతో ప్రారంభమవుతుంది. శరీరం వాక్కు పనిచేస్తాయి, మనసు కూడా పనిచేయిస్తుంది. శ్రీ విద్య చిత్తశుద్ధి ఇస్తుంది. క్రమంగా జ్ఞానం ఇచ్చి తర్వాత మోక్షం ఇస్తుంది. విచారణ నిత్యం చెయ్యాలి. అర్థస్ఫురణ వస్తుందో అని విచారణ చెయ్యాలి. సిద్ధారి శోధనం అని చెయ్యాలి. అది మంత్రశాస్త్రంలో ప్రక్రియ. గురువుగారు మంత్రం ఇచ్చేటప్పుడు రకరకాల సంస్కారములు చేసి ఇస్తారు. సరైన గురువు అన్ని రకాల అర్హతలు చూసిస్తారు, ఉపదేశిస్తారు. ఆ శోధనం చేయకుండానే మోక్షకారి విద్యలకు ఇవ్వచ్చు. ఇటువంటి మినాయింపు ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సిద్ధ మాత. అమ్మవారు ఎవరికి సిద్ధి ఇవ్వాలో ఎంచుకుని గురువుని పంపిస్తారు. అందుకేనో అమ్మవారి దయ మన మీద ఉందేమో. అందుకే సిద్ధమాతగా మన గురువుగారిని మనకి పంపారు. అమ్మవారు ఓ గురువుగారిని మన్ని మన కోసం ఎంచారు. దైవం మానుష్య రూపేణ. ఆ విధంగా వచ్చిన గురువుగారు మనకి శ్రీ బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మగారు. అమ్మవారికి ఉపాసకుడు అంటే శిష్యుడు అమ్మవారికి శిశువు అవుతాడు. సిద్ధులు ఆవిడ నుంచి పుడతాయి. సిద్ధులకు తల్లి ఆవిడ. సాధన సాధ్యము సిద్ధము. సాధనతో సాధ్యము చేసుకుంటాడు. దీపం వెలిగించడం సాధ్యము. సూర్యుడు సిద్ధం. అమ్మవారు సూర్యుని వల్లే సిద్ధం. బ్రహ్మం సిద్ధవస్తు, మోక్షం సిద్ధవస్తు. యశస్విని పరబ్రహ్మ ఈశ్వరిగా విద్యగా అనుగ్రహిస్తాడు. సహస్ర చక్రానికి తల్లి. సిద్ధ విద్య మూలాధారానికి అధిష్టాన శక్తులు. సిద్ధమాత ఆజ్ఞా చక్రానికి అధిష్టాన శక్తి. యశస్విని సహస్ర చక్రానికి అధిష్టాన శక్తి. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతా ఢాకినీశ్వరి. ఈ పదినామాలు ఒక గుత్తి. ఈ నామాల వల్ల సప్తధాతుల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది. విశుద్ధి చక్ర నిలయం కంఠస్థానం దగ్గర ఉండేది. విశుద్ధి చక్రం తయారైన శక్తిని ధ్యానం చేయవాలి. ఉన్నది ధ్యానించుకోవాలి. సూక్ష్మ సత్యానికి ధ్యానం కావాలి. ఉదాహరణ, భౌతిక వస్తువుని మనం ఊహిస్తాం, పరమాత్మని ధ్యానిస్తాం. అక్కడికి జీవుడు చేరుకోగలిగితే వాడి జీవతత్వం అంతా శోధింపబడుతుంది. తెల్లని కమలం 16 దళాలతో ఉంటుంది. దానిలోని దేవత పరివార దేవతలు వర్ణన ఆయుధాలు నైవేద్యం అంతా మనకు తెలుస్తుంది. త్వక్స్త అంటే చర్మమునందు ఉన్నది. సప్తధాతువులలో చర్మ నిర్మాణ శక్తి ఈ అమ్మవారు. పేరు ఢాకినీశ్వరి. వసిన్యాది వాగ్దేవి దేవతలు ఈ అమ్మవారు రక్తవర్ణంతో ఉంటారని సెలవిచ్చారు. ఇక్కడి నుంచి 7 ధాతులు దేవతలు గురించి చెప్తారు. విశుద్ధ చక్రలైన నుండి మూలాధారం వరకు 5 చక్రాలు అవుతాయి. 7వ స్థితి సహస్రాకారం. విశుద్ధ చక్రం ఆకాశానికి ప్రతీక. ఈ పంచభూతాలు మనం ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. అనాహత వాయువుకి ప్రతీక, మణిపూర్ అగ్నితత్వానికి, స్వాధిష్టాన జలతత్వానికి, మూలాధారం భూమితత్వానికి. ఈ పంచభూతములలో తన్మయమయ్యే మనసు తత్వం ఒకటి కూడా ఉంటుంది. అంతఃకరణ తత్వం ఆజ్ఞాచక్ర స్థానం. దీనిని జ్ఞానస్థానం. అందుకే అక్కడ ఫోకస్ చేస్తూ ధ్యానం చేయాలి. మన శరీరంలో కూడా ఈ పంచభూత తత్వాలు వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలకి చక్రాలు కంట్రోల్ చేస్తున్నాయి. శిశువు తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుండి ప్రథమ మాసము నుండి సప్తమ మాసం వరకు పరిపూర్ణమైన స్థితి సంపాదిస్తుంది. సప్తమ మాసంలో శిశువు యొక్క జీవ చైతన్యం ఉత్పన్నం అవుతుంది. 8-9 మాసములలో అవయవాలు పుష్టి చెంది నేను అనే సృహ కూడా శిశువుకి జరుగుతుంది, పెరుగుతుంది. ఈ సప్తమాసముల వ్యవస్థ ప్రధానం. శిశువు గర్భంలో ఏ మాసంలో జరిగే శరీరంలో జరిగే మార్పులు వాటి కంట్రోల్ చేసే చక్రాలు విశుద్ధి చక్రంతో మొదలవుతుంది. సప్తధాతులు సప్తచక్రములు చూసుకోవాలి. శిశువు పెరుగుదలలో 7వ మాసం వచ్చే వరకు ఏ దేవత ప్రభావితం శరీర నిర్మాణం ఏ దశకు పెడుతుందో తెలుసుకోవచ్చు. ఈ ధ్యానం చేసుకుంటే పిల్లవాడి క్షేమం తప్పకుండా కలుగుతుంది. స్థితి నామం అంటే మాతృగర్భంలో ప్రథమంగా ఏర్పాటు వంటి బిందు రూప దశకి ఈవిడ నియమాకురాలు. త్రిలోచనామకి అంటే 3 కళ్ళు రూపవర్ణన జరుగుతోంది. ఇక్కడ కట్వాంగతి, కట్వంగము, ఖడ్గము, త్రిశూలము, డాలు, చర్మము 4 చేతుల్లో అమ్మవారు ధరిస్తారు. ఇవి ఆవిడ 5 దళాలు. వదనైక సమన్విత ఒక మొహంతో ఉంటుంది. నివేదన ఏమిటి అంటే పాయసాన ప్రియ. ఈవిడ దేవత ఇంట్లో ఉంటే నివేదన జరగాలి. దేవతలు దర్శనమాత సంతుష్టులు, అందుకనే పదార్థం నివేదిస్తాం. శుచిగా జాగ్రత్తగా ఇవ్వాలి. నివేదనకి పూజాస్థలాన్ని దూరంగా ఉండకూడదని గురువుగారు మనకి ఆదేశించారు. త్వక్స్థ చర్మము నుండి అధిష్ఠించినది. ఈ తల్లిని ధ్యానిస్తే పశులోక భయంకరి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఇది ఈవిడ మనకి ఇచ్చే వరం. పశువు అంటే అజ్ఞానం. అజ్ఞానం కలిగిన వారిలో పశుత్వం తొలగిస్తుంది. ఈవిడ చుట్టూ 16 మంది పరివార దేవతలు ఉంటారు. వారి పేర్లు అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి, ఊర్ధ్వ, రుదిద్ధ, రుకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. ఈ 16 మంది దేవతలు అమ్మవారి చుట్టూ ఉంటారు. అక్షరాలు పలుకుతున్నప్పుడు ఈ చక్రం సహస్రిస్తుంది. ఒక తెలుగు ఉపాధ్యాయురాలుగా నేను ఈ అక్షరాలను పిల్లలకి నేర్పిస్తూ ఎంతో ఆనందం పొందుతూ ఉంటాను. తర్వాత చివరిగా నైవేద్యం. ఈ నైవేద్యం ఎలా, పాయసం ఎలా చేయాలి, ఇది నివేదన శివశక్తులకి కూడా మనం చేసుకోవచ్చు. బియ్యంలో పాలు వేసి బెల్లము, పెసరపప్పు, ఆవు నెయ్యితో వేసి వండి తినే పాయసం. ఆవు పాలు మాత్రమే వాడాలని గురువుగారు చెప్తూ నొక్కి ఒక్కాణిస్తూ భారతీయ ఆవుని గోవుని బాగా మనం కాపాడుకోవాలి అని ఒక ఉద్యమం తీసుకురావాలి. దేశవాళి గోశాలను పెంచాలి, పంచగవ్యములు వాడాలి, ప్రతి వారి నియమం పెట్టుకుంటే గోశాలు అభివృద్ధి చెందుతాయంటారు అని చెప్పారు. శ్రీ గురుభ్యో నమః గురుకులం ద్వారా మన వంతు ఋషిపీఠంకి ఇంతకుముందు గోశాలకి కూడా మనం క్రితం 7 భాగవతం చేసినప్పుడు చేశాము. అలాగే ముందు ముందు కూడా ఇలాగే గోశాలకి మన వంతు మనం ఇవ్వగలం అనే ఆశతో భారతదేశం గోజాతితో వర్ధిల్లుగాక. స్వస్తి.
మన విద్యలను సిద్ధింపజేసే సిద్ధ విద్య గురించి చాలా గొప్పగా చెప్పారు విద్యాగారు. అలాగే గోసేవ గురించి మనం ఇచ్చిన చంద్రుడికో నూలుపోగు లాంటి డొనేషన్ గురించి గురుగారు ఎంత ఆనందపడ్డారో అది కూడా చెప్పారు. ఇక ఇందాక మనం అడిగిన ప్రశ్నకి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు కబుక్కుని చెప్పేస్తాను. ఫాలనేత్రం ఏ స్థితిని తెలియజేస్తుంది అంటే సంధ్యాస్థితిని. అజపాజపం అంటే ఏంటి అంటే అది శ్వాస. ఇది మాధవి గారు, మధు గారు, నాగరాజు గారు, సుభాషిణి గారు తెలియచేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఎవరు అంటే ధాతుదేవతా స్వరూపం అనే శీర్షికతో ధాతుదేవతల గురించి చెప్తున్నారు లక్ష్మి గారు జర్మనీ నుంచి. ఈవిడ కూడా ఫస్ట్ టైం స్పీకర్. లక్ష్మి గారు
హలో, వినిపిస్తుందా అండి?
వినిపిస్తోందండి.
శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, అందరికి నమస్కారం అండి. విద్యగారు బాగా చెప్పారు విశుద్ధి చక్రం గురించి, అక్కడ అమ్మవారు ఏ రూపంలో ఉంటారు, ఎలా చేస్తారు అని. నేను నెక్స్ట్ అనాహతాప్జ నిలయా నుంచి సాకిన్య అంబా స్వరూపిణి వరకు అమ్మవారి యొక్క నామాలు, తను ఏ రూపంలో ఉంటుంది, ఏ వర్ణంలో ఉంటుంది, తన చుట్టూ ఉన్న పరివారం అన్నింటి గురించి వివరాలు సంక్షిప్తంగా గురుగారు చెప్పిన విధంగా చెప్తున్నాను. ఇక్కడ అనాహతాబ్జ చక్రంలో అమ్మవారి పద్మంలో రెండు శిరస్సులు కలిగి నీలివర్ణంలో అక్షం, శూలం, కపాలం మరియు డమరుకం అనే ఆయుధాలను ధరించి తన చుట్టూ దేవతాశక్తులు కాలరాత్రి, కాతీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యాబిని, చంద్ర, ఛాయ, జయ, జంకారి, జ్ఞానరూప, టకహస్త మరియు టంకారిణి అని 12 మంది దేవతాశక్తులతో చుట్టుకొని చుట్టూ దేవతాశక్తులతో ఉంటుందండి. ఇక్కడ ఉన్న అమ్మవారు ఆవు నెయ్యితో తడిసినటువంటి ఆహారాన్ని ఇష్టంగా తింటారు మరియు మన శరీరంలో ఉన్న రక్తం అనే ధాతువుకి తిన అధిష్టాన దేవత రాగిణి రూపంలో ఉంటారు అనాహతాబ్జ పద్మంలో ఉన్న అమ్మవారు. మరియు ఇక్కడ అమ్మవారు మహావీరేంద్రులకు వరములు ఇచ్చే విధంగా ఉంటారు. మహావీరులు అంటే గురువుగారు ఏం చెప్పారంటే ఇక్కడ నిగ్రహంతో సాధన చేసేవారిని మరియు సాధనా బలం ఉన్నవారిని వీరులు అని అంటారన్నమాట. ఇందులో గొప్ప ఉపాసులకు అమ్మవారు వరములు ఇస్తారు అనాహత పద్మంలో ఉన్న అమ్మవారు. మరియు నెక్స్ట్ తర్వాత మనకు మణిపురా చక్రంలో ఇక్కడ ఈ పద్మంలో ఉన్న అమ్మవారు మూడు శిరస్సులు కలిగి ఎరుపు వర్ణంలో వజ్రము, శక్తి, దండం మరియు అభయముద్ర అను ఆయుధాలను ధరించి తన చుట్టూ డామరి, ఢంకారిణి, నామిరి, తామసి, తాన్వి, దాక్షాయిని, ధాత్రి, నంద, పార్వతి మరియు పక్కారి అను దేవతాశక్తుల యొక్క పరివారంతో ఉంటారు. ఇక్కడ మణిపురా ఉన్న అమ్మవారు మనకు లాకిని స్వరూపంలో ఉంటారు. మాంసము మరియు మనకి కండలు శరీరంలో పెరగవలసినటువంటి ధాతువుకు అధిష్టాన దేవత అండి. తను బెల్లమన్నంని ఇష్టంగా ప్రీతికరంగా భుజిస్తారు. నెక్స్ట్ మనం స్వాధిష్టాన పద్మంలో ఉన్న అమ్మవారు గురించి తెలుసుకుందాము. తనకి 4 శిరస్సులు ఉంటాయి. పశువర్ణంలో ఉంటుంది. శూలము, పాశము, కపాలం మరియు అభయం అనే ఆయుధాలను ధరించి తన చుట్టూ బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి అను 6 దేవతాశక్తుల యొక్క పరివారంతో ఉంటారు. ఇక్కడ అమ్మవారిని మనము కాకిని స్వరూపంలో దర్శనమిస్తారు. మేధస్సు అనే ధాతువుకు తన అధిష్టాన దేవత. నెక్స్ట్ మూలాధార పద్మంలో ఉన్న అమ్మవారికి 5 శిరస్సులు కలిగి ఉంటారు. తను అంకుశం, కమలం, పుస్తకం మరియు జ్ఞానముద్ర అనే ఆయుధాలను ధరించి తన చుట్టూ అంకుశం, శ్రీ, షండ మరియు సరస్వతి అను దేవతాశక్తులతో పరివారంతో ఉంటారు. తనకు పెసరన్న పప్పు అంటే చాలా ప్రీతికరంగా పూజిస్తారండి. ఇది అమ్మవారు ఒక్కొక్క చక్రంలో ఎలా ఉంటారు, తను ఏంటిది అని. తర్వాత గర్భస్థ శిశువులో ఉన్న శిశువుకు రెండవ మాసం పోషణకు ఎదుగుదలకు సంబంధించినవన్నీ కూడా మనకు అనాహత అబ్జ పద్మంలో ఉన్న అమ్మవారు ఇస్తారు. అలాగా ఇది అండి. శ్రీమాత్రే నమః, స్వస్తి.
లక్ష్మి గారు మొదటిసారి చెప్పిన చాలా చక్కగా వివరంగా ఎంత బాగా చెప్పారంటే, ధాతుపుష్టికి ఏ దేవతలకు ఏం కావాలో గురువు గారు ఇచ్చిన అద్భుతమైన వివరణని మీరు చాలా బాగా అందించారు. ఇక్కడ మరొక ప్రశ్న, అదేంటంటే ఇందాక విద్యా గారు చెప్పినది ఇప్పుడు లక్ష్మి గారు చెప్పిన దాంట్లో కలిపి ఇక్కడ వన్ ఆఫ్ ది టూ ప్లేసెస్ లో వస్తుంది. గవాం మధ్య వసామ్యహం, గవాం మధ్య వసామ్యహం అని ఎవరు అన్నారు, ఎవరన్నారని గురుగారు చెప్పారు అది. ఇక ఈ అధిష్టాన దేవతల గురించి, సప్త ఈ పద్మాల గురించి వింటుంటే, చక్రాల గురించి, విశుద్ధి చక్రం గురించి ఒక శివపదం పాట గుర్తొచ్చింది. అది
శబ్ద బ్రహ్మావిర్భావం స్తబ్ద నిశ్శబ్ద సంయోగం ఏకం మే అనేకం మై అవ్యక్తం మే వ్యక్తం మై అనాహతం మే ఆహతమై ప్రణవాకార స్పందనమై.
ఈ పాట మీనా గారు నేర్పించారు, తప్పుగా ఉన్న పాట ఉంటే క్షమించండి మీనా గారు. తర్వాత వస్తున్న స్పీకర్ ఎవరంటే వీరు పద్మజ వంగురి గారు, ఈయన కూడా ఫస్ట్ టైం స్పీకర్. కాలాతీత వ్యవస్థ శివ శక్త్యైక్య రూపిణి తత్వము అనే శీర్షికతో సహస్రార అధిష్టాన దేవతల గురించి వివరణ అందిస్తారు పద్మజ గారు.
నమస్తే అండి, వినపడుతుందా?
వినిపిస్తుందండి.
శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు కాలాతీత వ్యవస్థ అయిన శివశక్తైక్య రూపిణి తత్వం గురించి తెలుసుకుందాం. ఇందులో మనం రెండు చక్రస్థానాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆజ్ఞాచక్రస్థానం, ఇది మన భూమధ్య స్థానం. దీనికే త్రిపురాస్థానము, కూడలి స్థానము, జ్యోతిర్లింగ స్థానము అని పేర్లు. నాసాగ్ర దృష్టి అని చెప్పబడేది కూడా ఈ స్థానమే. ప్రపంచానికి పరమాత్మకు ఉన్న అనుబంధాన్ని తెలిపే స్థానం కూడా ఇదే. ఇదే బిందుస్థానం. తత్సంకేతంగానే మనం ఇక్కడ తిలకధారణ చేస్తాం. ఆజ్ఞాచక్రస్థానంలోని పద్మం రెండు దళాలతో ఉంటుంది. హంసవతి, క్షమావతి అనే రెండు దేవతాశక్తులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చెప్పబడే అక్షరాలు హ, క్ష. ఇక్కడ అమ్మ జ్ఞానముద్ర, ధమరుకం, అక్షమాల, కపాలం ధరించి ఆరు ముఖములతో, మూడు కళ్ళతో, తెల్లని కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ఈ తల్లి హాకినీదేవి, ఈవిడే సిద్ధమాత. హరిద్రాను ఈ తల్లికి ప్రీతిపాత్రమైన నివేదన. ఎముకలలోని మజ్జ అనే ధాతువుకి ఈ తల్లి నియామకురాలు. గర్భస్థపిండ విషయంలో ఆరో మాసానికి సంబంధించిన విధుల గురించి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకునేది అసలు గమ్యస్థానమైన సహస్రార చక్రస్థానం గురించి. ఇది పూర్తి పరాశక్తి స్థానం. ఇదే పరంధామం. యోగులు, బ్రహ్మజ్ఞానులు, భక్తులు, సాధకులు చేరుకోవాలనుకునే స్థానం ఇది. ఈ స్థానాన్ని చక్రం అనకూడదు, పద్మము లేదా భూమిక అని చెప్తారు. ఇక్కడ ఉన్న పద్మం అనంత దళముల పద్మం. ఇది సంపూర్ణమైన వికసన స్థితి, సంపూర్ణ జ్ఞాన స్థితి. ఈ స్థితికి వెళ్ళాక సమస్థితి, సమబుద్ధి ఏర్పడుతుంది. ఇక్కడ అమ్మ సహస్రదళ పద్మంలో సర్వవర్ణాలతో, ఇక్కడ వర్ణాలంటే రంగులు ఇంకా అక్షరాలు అని కూడా అర్థం, సర్వ ఆయుధాలతో, సర్వతోముఖ్యే, సర్వోదన ప్రీత చిత్తగా యాకిన్యంబా స్వరూపిణిగా ఉంటుంది. ఈ తల్లే యశస్విని. ఈ తల్లి మన శరీరంలోని జీవోత్పత్తికి మూలమైన, బీజానికి అధిష్టాన దేవత. ఈ తల్లి బీజస్వరూపిణి. ఈ సహస్రారంలోని ఈశ్వరశక్తే విభజింపబడి అధోదిశలో ప్రయాణిస్తూ క్రింద ఉన్న ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క శక్తిగా కేంద్రీకరించబడింది. సాధకుడు తన సాధనతో ఇదే శక్తిని ఊర్ధ్వ దిశగా ప్రయాణింపజేస్తూ సహస్రారంలోని పరంధామాన్ని చేరుకుంటాడు. ఇక గర్భస్థపిండ విషయంలో 7, 8, 9 మాసంలో ఎదుగుదలని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ సప్త చక్రస్థాన అధిష్టాన దేవతలని యోగిని దేవతలు అంటారు. వీరు ఆయా స్థానాల్లో ఉంటూ జీవుడిని గమనించుకుంటూ వారి వారి కర్మానుసారం ధాతు నిర్ణయం చేస్తారు. అమ్మ భక్తులకు మాత్రం వీరు అనుకూలంగా ఉంటారు. యోగిని దేవతల స్వరూపములు, ధాతువులు, ధ్యాన విశేషములు, నివేదనలు తెలుపుతూ అద్భుతమైన లలితా శాస్త్రాన్ని అమ్మ అనుగ్రహంతో, ఆజ్ఞతో మనకు అందించారు వసింధ్యాది వాగ్దేవతలు. లలితమ్మ గురించి ఈ విధంగా రెండు మాటలు మాట్లాడే జ్ఞానాన్ని ప్రసాదించిన గురువుగారికి కృతజ్ఞతలు. అవకాశాన్ని కల్పించిన గురువు సభ్యులకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.
పద్మజ గారు చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ టైం మాట్లాడినట్టు కాకుండా ఇందాక నేను మొదట్లో చెప్పినట్టు చాలా అద్భుతమైన నా విషయాన్ని అందరూ చాలా బాగా గ్రహించి చాలా బాగా చెప్తున్నారు.
ఇందాక నేను చెప్పిన ప్రశ్నకి మరి సమాధానాలు నాకు రాలేదు, సో అది మరొకసారి చెప్పి దాని ఆన్సర్ చెప్పేస్తాను. గవాం మధ్యే వసామ్యహం అని భీష్ముడు అన్నారు అని చెప్పారు గురుగారు. పొద్దున్నే నిద్రలేచిన వెంటనే గోవులు నా ముందరుండుగాక, నా వెనకాల చుట్టుపక్కల అంతా ఉండుగాక, నేను వాటిని చూస్తుండుగాక, వాటిని మన అవి నన్ను చూస్తుండుగాక అని మనం భావించాలి అని చెప్పారు. ఇక ఈ చింతామణి మాల మురళిలో చివరిగా ధాతుదేవతల మంత్రాది దేవతలు అనే ఒక శీర్షికతోటి స్వాహ స్వధాది నామాల వివరణ ఇప్పుడు సృజనా గారు ఇస్తారు. సృజనా గారు.
శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మనల్ని పోషించినది మన కన్న తల్లి, కానీ ఈ రూపానికి కల్పన చేసి ఎప్పుడూ మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ శరీరం ఉన్నప్పుడు ధాతు రూపంగా, శరీరం పోయాక జీవుడిని పట్టి ఉంచి ఆ జీవుడికి మరో ఉపాధి వచ్చే వరకు నడిపించే అసలైన తల్లి శ్రీమాత. శ్రీమాత్రే నమః. శ్రీమాత ఎన్నో రూపాలుగా అనుగ్రహిస్తుంది. అందులో ధాతువులకి పుష్టినిచ్చే అమ్మగా డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని అయిన యోగిని దేవతలని ధ్యానించుకున్నాము. ధాతుదేవతల చుట్టూ ఉండే అక్షర దేవతలని తెలుసుకున్నాము. అక్షర దేవతల సమన్వయం శ్రీచిత్రంలో చూద్దాము. శివుని భమరుకం నుండి వచ్చిన శబ్దములు 14 సూత్రములయ్యాయి. ఇది శ్రీచక్రంలో బిందువుగా సమన్వయిస్తే సూత్రముల నుండి వచ్చిన ప్రధానమైన 43 అక్షరములకి శ్రీచక్రంలో 43 త్రికూలములకి సంబంధం ఉంది. అలాగే సర్వోదన ప్రీత చిత్త అని అమ్మ నైవేద్యములు వివరములు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ దేవతలని ఎలా పిలవాలి, వారికి ఎలా నివేదించాలి, అలా ఇవ్వడం వలన ఫలితములు, అమ్మను పొందే విధానములు చెప్తే మంత్రాది దేవతలను స్మరించుకుందాము. 7 నామాలు ఉన్న ఒకే ఒక్క శ్లోక పాదము ఇది. స్వాహ స్వధామతిర్మేద శృతి స్మృతి అనుత్తమ. స్వాహ నామానికి అర్థం చెబుతూ సుష్టు ఆహూయతే ఇది స్వాహ అంటే సంపూర్ణంగా ఆహ్వానించుట అని అర్థం. అలాగే స్వర్గాన్ని పొందించుట, స్వాత్మజ్ఞానాన్ని పొందించున్నది అని అర్థం. దేవతలకి ఆహుతులు వేసేటప్పుడు చేసేది స్వాహాకారం. వీరికి ఇచ్చే పదార్థాలని హవ్యము అంటారు. మాహేశ్వరీపురం అనే పీఠంలో స్వాహాదేవి మాహేశ్వరిగా దర్శనమిస్తుంది. ఈ తల్లి నామములు స్వాహ, వహ్నిప్రియ, వహ్నిజాయ, సంతోషకారిణి, క్రియ, శక్తి, కాలరాత్రి, పరిపాకకరి, ధ్రువ, గతి, దాహిక, దహనక్షమ, సంసార సార రూప, దేవపోషణకారిణి, ఘోర సంసార తారిణి, దేవజీవన రూప. ఈ తల్లి వివాహ సంతాన సిద్ధి కలిగించడమే కాకుండా సకల దేవతల అనుగ్రహము కలిగిస్తుంది. మనల్ని అనుగ్రహించుటకు వచ్చిన ముఖ్య రూపములు స్వాహాదేవి, స్వదాదేవి. వీరిని అగ్నిదేవుని పత్నులుగా చెప్పబడ్డారు. శుక్లపక్షం ఉత్తరాయణం దేవతలది కావున అగ్నిదేవునికి కుడివైపున స్వాహాదేవిని, కృష్ణపక్షం దక్షిణాయనం పితృదేవతలది కావున ఎడమవైపు స్వధాదేవిని చెప్పారు. స్వధా నామానికి అర్థం చెబుతూ తన యొక్క శక్తితో ధరించునది కావున స్వధా. పితృదేవతలకి ఆహుతులు వేసేటప్పుడు సదాకారంతో చేస్తారు. వీరికిచ్చే పదార్థములని కవ్యము అని అంటారు. స్వధాదేవిని పితృదేవతల పత్నిగా చెప్పారు. ఈ తల్లినే రాధాదేవి సఖిగా అన్నారు. వామదేవికి మంత్రాది దేవత ఈ స్వధాదేవి. స్వధాదేవి నామములు పితృప్రాణతుల్య, ద్విజప్రీతికర, ద్విజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవి, శ్రాద్ధ ఫలప్రద, బ్రహ్మమానస కన్య, పితృతృష్టిపద ప్రద. ఈ తల్లికి సుశీల అని పేరు ఉంది. దేవ పితృకార్యములు చేయగా కలిగే సూక్ష్మ బుద్ధి మతి, ఇది తర్వాతి నామం. ధారణ, గ్రహణ పాఠవత్వం, సందేహం లేని సూక్ష్మ జ్ఞానం, వీటన్నింటినీ మతి అన్నారు. వయోవస్థా వివర్జితాకి మంత్రాధిదేవత మతి. శ్రీమత్యై నమః అని నమస్కరిస్తూ మేధ, గ్రహించిన జ్ఞానాన్ని తిరిగి చెప్పగలిగే బుద్ధి యొక్క సమగ్ర శక్తిని మేధ అన్నారు. సిద్ధేశ్వరీ దేవికి మంత్రాధిదేవత మేధ. కర్మకు సంబంధించింది స్వాహ స్వద, జ్ఞానంకి సంబంధించింది మతి మేధ. ఈ రెండూ కలిపితే వేదమాత. అందుకే తరువాతి నామం శృతి. శబ్దరూప ఈశ్వర వచనాలు మహర్షులు విని మనకి అందించారు. శ్రవణ పరంపరంగా వచ్చినది కావున శృతి. సిద్ధ విద్యకి మంత్రాది దేవత శృతి. ఈశ్వర జ్ఞానం శృతి. ఇది అంతుపట్టనిది. మన మీద దయతో ఋషులు వీటిలో ధర్మాలని మరించి అర్థములిచ్చారు. అదే తరువాతి నామము స్మృతి. ధర్మశాస్త్రములు పురాణములకి స్మృతులు అని పేరు. శ్రవణ శక్తిని శృతి, శ్రవణం చేసిన దానిని గుర్తుపెట్టుకునే శక్తిని స్మృతి అన్నారు. సిద్ధమాతకి మంత్రాది దేవత స్మృతి. అనుత్తమ, అమ్మకు సమానం కానీ అమ్మను మించినది కానీ లేదు. యశస్వినికి మంత్రాది దేవత అనుత్తమ. ఈ తల్లిది సహస్రార స్థానం, దానికి పైన ఏమీ లేదు, అందుకు అనుత్తమ. ఈ చెప్పిన స్వాహ స్వదా కర్మలు ఆచరించుటకు రెండు ప్రమాణములు, శృతి స్మృతి, అందుకు కావలసినవి మతి మేధ. వీటి వలనే అనుత్తమ అయిన అమ్మని తెలుసుకోగలము. వజ్రేశ్వరి నుండి అనుత్తమ నామం వరకు చెప్పబడిన షడాధార విద్యకి నమస్కరిస్తూ ఇప్పుడు మనం మరో విద్యలోకి ప్రవేశిస్తున్నాము. అది విమర్శ రూపిణి విద్య. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన. పుణ్యకీర్తి, అమ్మ చేసిన మహిమలు పనులు పవిత్రమైనవి కావున పుణ్యకీర్తి అన్నారు. తన భక్తులకి పవిత్రమైన కీర్తినిస్తుంది ఈ తల్లి. పుణ్యలభ్య, అనేక జన్మముల పుణ్యముంటే కాని అమ్మవారిని తెలుసుకోలేము, అందుకే శ్రీవిద్య దొరికిన వారికి అది చర్మజన్మ అన్నారు. మంచి పేర్గొనే మంచుమల దొరపిల్ల తన డింగరికి పొగడ్త నలర్చువేల్పు అని పుణ్యకీర్తి నామానికి, మంచివారలకే సమకూరు మలప్ప అని పుణ్యలభ్య నామానికి తెలుగులో అందించారు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు గారు. పుణ్యశ్రవణ కీర్తన, ఎవరి గురించి వింటే పొగిడితే పుణ్యం అవుతామో వారికే పుణ్యశ్రవణ కీర్తన అనాలి. పుణ్యం ఎలా చేయాలి అంటే అమ్మ నామములను మహిమలను రూపాలని లీలలను శ్రవణము కీర్తనం చేయడం వలన పుణ్యం లభ్యమై పుణ్యకీర్తి లభిస్తుంది. భావనాగమ్య, భక్తిగమ్య, ధ్యానగమ్య, తాపసారాధ్య, శివారాధ్య, శిష్ట పూజిత, పుణ్యలభ్య, ధీర సమర్చిత మొదలగు అమ్మ సాధనాపరమైన నామాలను స్మరించుకుని మనందరినీ సాధనలో ముందుకు తీసుకెళ్లమని అమ్మని ప్రార్థిస్తూ సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
షడాధార విద్య గురించి మిగతా అన్ని నామాల వివరణ అద్భుతంగా ఇచ్చారండి సృజన గారు. మీరు షేర్ చేసిన షీట్ చాలా బాగుంది. బిట్వీన్ అధిష్టాన దేవతలు, మంత్రాది దేవతలు, చక్రాలు, ఇవన్నీ కూడా. పుణ్యశ్రవణ కీర్తన అయిన మంచుదొర పిల్ల గురించిన వివరణ చాలా బాగా చేశారు. ధన్యవాదాలు. ఇక ఈరోజు మన చింతామణిమాల మురళి ఇక్కడితో ముగుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన విద్యాకి, గైడ్ చేసిన మీనా గారికి, ఎంతో సహకరించిన వక్తలందరికీ కూడా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.